సో అందరికీ హాయ్, మళ్ళీ హాయ్ చెప్పండి. వినబడలే. సో నిన్న క్లాస్ కి కంటిన్యూషన్, పర్వాలేదు. నిన్న మిస్ అయిన వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిందేం లేదు. అది యూట్యూబ్ లో కూడా పెడతాను. ఈ క్లాసు నిన్న జరిగింది, ఆల్రెడీ ఉన్నాయి. నిన్న చెప్పినవి కూడా చాలా క్లాసెస్ లో చెప్పాను, వర్క్షాప్స్ లో. సో నిన్న చెప్పింది ఓవరాల్ గా జస్ట్ వ్యూ చెప్తాను కొత్త వాళ్లకు. నిన్న ఏం చెప్పానంటే, మన సమస్యలన్నిటికీ మనం పరిష్కారాలు కనుక్కోవాలి. మనం సో బాహ్యంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మన సమస్యలకు. శారీరక సమస్యలు, మానసికమైన ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి. వీటికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ సంపూర్ణమైన ఫలితం రావట్లేదు. సో ఆ ఫలితం లేదా అంటే ఉంది, కానీ మనము టెంపరీ సొల్యూషన్స్ వైపే వెళ్తున్నాం, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ట్రై చేయట్లేదు. సో ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడుంది అనే దాని గురించి నిన్న ఏం చెప్పానంటే, మన దైవం దగ్గరే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని చెప్పాను. సో ఎవరికి వాళ్లే సొంత దైవం ఒకటి లోపల ఉంది అని చెప్పాను. దాన్నే ఆత్మ అన్నాను నేను. సో మీరెవరు అంటే, మీరు ఆత్మలు కాదు. చాలా మంది స్పిరిచువల్ ఆర్గనైజేషన్లకు ఎంటర్ కాగానే మీరు ఆత్మలు అని చెప్పేస్తారు, కానీ యాక్చువల్గా యు ఆర్ నాట్ ది సోల్, యు ఆర్ ఇన్ ది బాడీ. సో మీన్స్ మిమ్మల్ని నేనేమంటున్నానంటే, మీరు జీవాత్మలు అంటున్నాను. సో హూ ఆర్ యూ అంటే, ఈ బాడీ మైండ్ లో ఇరుక్కొని ఉన్న జీవాత్మలు. జైల్లో ఉన్నారు, ఒప్పుకోండి. మీరు ఈ బాడీ మైండ్ అనే జైల్లో మీరు ఉన్నారు. చాలా మంది, నేను జనరల్ గా చెప్తున్నాను, కొందరు అతీతంలో ఉండవచ్చు, బట్ జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే, అందరూ సమస్యల్లో ఇరుక్కున్నారు. ఈ సమస్యలు ఎక్కడున్నాయి? బాడీ లెవెల్లో ఉన్నాయి, మైండ్ లెవెల్లో ఉన్నాయి. సో మీరు బయటికి రాలేకపోతున్నారు. సో కాబట్టి ఈ బాడీ మైండ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ ఎక్కడుందని చెప్పాను నేను. మన సోల్లోనే ఉంది. ఆ సోల్ దగ్గరికి వెళ్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది అని చెప్పాను. మరి సోల్ దగ్గరికి వెళ్ళినట్టు ఎలా తెలుస్తుంది అంటే, సోల్ అంటేనే బ్లిస్ డెఫినేషన్, సోల్ అంటేనే అబ్జర్వేషన్, సోల్ అంటేనే ప్రశాంతత డెఫినేషన్. ఆ సోల్ అంటే ఏంది మనకు తెలియాలంటే, మీరు ప్రశాంతంగా ఉన్నారంటే, ఎఫెక్ట్ కాకుండా ఉన్నారు అంటే మీరు సోల్లో ఉన్నట్టు. మీరు ఎఫెక్ట్ అవుతున్నారంటే బాడీ మైండ్లో ఉన్నారు. అది పాజిటివ్గా ఎఫెక్ట్ అయినా అది కూడా మీరు బాడీలో ఉన్నట్టే. అంటే ఈ ప్రపంచానికి అట్రాక్ట్ అవుతున్నారు. ప్రపంచంలో ఇల్లు, సపోజ్ ఇల్లుని చూసారు, అబ్బా ఎంత బాగుంది అంటే ఏంటి, మీరు మాయలో ఇరుక్కొని ఉన్నారు. మాయా, దిస్ ఈజ్ మాయా. మాయా అంటే ఏంటి? ఆల్వేస్ చేంజెస్. మాయా అంటే లేదని కాదు, ఉంది, బట్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు మాయనే, చంద్రుడు మాయనే, వెలుగు మాయనే, చీకటి మాయనే. వై లేదా? వెలుగు చీకటి లేదా? ఉందా లేదా? ఉంది. కానీ ఎందుకు మాయా అంటున్నాం? ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మనం పట్టుకోలేము దాన్ని, పట్టి బంధించలేము ఆ వెలుతురును. ఎంత ట్రై చేసినా మన అజ్ఞానం అవుతుంది తప్ప మనం దాన్ని ఆపలేము మనం. సో ఆల్వేస్ మూమెంట్ ఉంటుంది, కాబట్టి దీన్ని మాయ అంటున్నాం. సో మూమెంట్ లేకుండా ఫిక్స్డ్ గా ఉండేది దైవం. అసలు దైవం ఎందుకు కదలడండి? మీరు ఆల్రెడీ విన్నారు కదా, చెప్పకండి. సో ఎందుకు దైవం కదలడు? ఈ బాటిల్ లో దైవం ఉన్నాడు, కదలడు అంటున్నాను. ఎందుకు? సపోజ్ వాటర్ ఇలా ఉంది, ఇప్పుడు కదులుతోందిగా, కానీ ఎప్పుడు వాటర్ కదలదు? ఫుల్గా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా కదలదు, కానీ ఊపితే కదులుతుంది. కానీ నిండుగా ఉందనుకో, ఫుల్గా మనం ఊపినా కదలదు. అట్లాగే పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన కదలడానికి ప్లేస్ లేదు, ఆల్రెడీ ఈజ్ ఎవ్రీవేర్. సో కాబట్టి ఆయన కదలడు, మారడు, ఫ్లెక్సిబుల్ ఫిక్స్డ్గా ఉంటాడు, తాజాగా ఉంటాడు. కానీ ఫిక్స్డ్గా ఉంటాడు ఏం బాగుండడా అని అనిపించవచ్చు, కానీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాడు. ఫిక్స్డ్గా మారకుండా ఉన్నా కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాడు, కానీ మారేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండదు. ఫ్రెష్గా ఉన్నదే తర్వాత గబ్బు బ్యాట్స్మెన్ వస్తుంది, అవునా కదా? మళ్ళీ ఎరువుగా మారిపోతుంది, మళ్ళీ దానిలోంచి ఏదో కొత్తది పుడుతుంది. సో ఇవన్నీ మార్పులు ఉంటాయి, కానీ పరమాత్మలో మాత్రం ఏ మార్పు ఉండదు, ఫిక్స్డ్గా ఉంటాడు. అయినా కానీ తాజాగా ఉంటాడు, ఫిక్స్డ్గా ఉన్నా కానీ. అర్థమైందా? అందుకే పెద్ద పెద్ద యోగులు, ఋషులు కూడా అక్కడికి వెళ్ళాలని తపన పడుతున్నారు. అక్కడికి వెళ్ళాక కళ్ళు తెరవబుద్ది కాదు, అంతలా ఉంటుంది, అంత బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. సో ఒక ఫీలింగే, ఒక ఆనందమే కాక అక్కడ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. చాలా మంది అక్కడికి వెళ్ళి ఆ ఆనందానికి కూడా అడిక్ట్ అయిపోయి బాడీ మైండ్ను పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, యోగులు ఋషులు చాలా మంది. వాళ్ళు అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ తోటి చనిపోయారు చాలా మంది. దే నెవర్ కేర్డ్, ఐజ్ మాయా వేస్ట్, ఎందుకు బాడీ గురించి పట్టించుకోవడం అని అలా చేయడం వల్ల చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి చనిపోయారు. సో దీనికి నేను సొల్యూషన్ నేను కనుక్కోవడానికి నేను ఎన్నో సాధన చేశాను. నా ఇన్నర్ గాడ్ని అడిగాను, నాకు ఓన్లీ నీతో ఉండడమే కాదు, నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఒకటి ఉంది కదా, నేను భూమి మీదలో కూడా హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, దానికి ఏం చేయాలి? నా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, బాహ్యంగా ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు నాకు గైడెన్స్ వచ్చింది ఇన్నర్ గైడెన్స్ తోటి. సో అది ఇంప్లిమెంట్ చేస్తే నాకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి, బాహ్యంగా కూడా సూపర్గా ఉంది. ఓకేనా? సో నేను నిన్న చెప్పింది ఏంటంటే, మీ ప్రాబ్లమ్స్కు, ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ మీ దగ్గరే ఉంది, బట్ వీఆర్ లుకింగ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ తప్పేం కాదు వెతకడము, బట్ ఎప్పుడైతే రిజల్ట్ రాలేదో అర్థం చేసుకోండి, ఇక మీకు అవుటర్లో సొల్యూషన్ దొరకదు అని. అలాంటి సొల్యూషన్ లేదంగా, సొల్యూషన్ ఉంది, అది ఎక్కడుంది? మీ లోపలే ఉంది. మీ లోపల ఎవరి దగ్గర ఉంది? సోల్ దగ్గర ఉంది. సో ఆత్మ దగ్గర చేరితే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ ఆత్మ మించి కాకుండా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, అది ఫైనల్. సో కాబట్టి ఫస్ట్లో మాత్రం మీరు ఆత్మ దగ్గరికి చేరితే సరిపోతుంది. ఓకేనా? ఎట్లా వెళ్ళాలనేది నిన్న కరిగి పోవడం ఒక సాధన చెప్పాను, ఆ సాధన చేయించాను. చేస్తే అలా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే వెళ్ళగలుగుతారు. మళ్ళీ కూడా ఇవాళ కూడా చేయిస్తాను ఆ సాధన. తర్వాత ఈ లోపల ఇంకో టాపిక్ చెప్తాను. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాడీ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఆ విషయాలు కూడా మీకు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే ఎలా దాంతో కరెక్ట్ గా ఉంటే, మీకు మైండ్ లెవెల్లో ఉన్నప్పుడే మీకు ఆనందం వస్తుంది. అంటే మైండ్ ద్వారా కూడా మనం ఆనందం దగ్గరికి చేరవచ్చు. నో నీడ్ ఆఫ్ కరిగిపోవడం సాధన అవసరం లేదు. మనకు మెయిన్ గా బేసిక్ గా మూడు పార్ట్స్ ఉన్నాయి తెలుసున్నాయి, ఏంటి? ఒకటి బాడీ, ఒకటి మైండ్, థర్డ్ హృదయం. ఈ మూడు ఉన్నాయి, నాలుగవది ఆత్మ. సో ఈ నాలుగు పార్ట్స్ ద్వారా పరమాత్మ దగ్గరికి చేరవచ్చు. ఈ మూడు పార్ట్స్ మనకు తెలిసిన మూడు పార్ట్స్ ద్వారా కూడా సోల్ దగ్గరికి చేరవచ్చు. సపోజ్ నాకు ఒక రీసెంట్ గా ఒక కేసు వచ్చింది, ఒక అబ్బాయి క్యాన్సర్ వచ్చింది. ఈ సర్చింగ్ ఫర్ గురు, ఎవరైనా సరే గురువు ఉంటాడేమో, నా రోగం తగ్గిస్తాడేమో, డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తా, రోగం తగ్గిస్తాడేమో, ఆ గురువు కోసం ఈ సర్చింగ్. ఎక్కడ ఎవరు దొరకలేదు, ఫైనల్ గా నా దగ్గరికి వచ్చాడు. నేను నీ డబ్బు వదిలిన కాదు, నేనేమి అసలు నేను తగ్గించేవాడిని కాదు, నేను చెప్పింది చేయి నీకు తగ్గుతుంది అని చెప్పుకుంటూ వచ్చాను. సో ఆయన పొజిషన్ ఏంటి, హీ కాంట్ వాక్, జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి నడవలేని పొజిషన్. అలాంటి పొజిషన్ లో ఉన్న అతను నా దగ్గరకు వచ్చాడు. బట్ హిస్ మైండ్ ఈజ్ పర్ఫెక్ట్, అంటే అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాడు ఏం చెప్పినా కూడా. రామనామశ్రీ బుక్స్ ఇలా అన్ని స్పిరిచువల్ బుక్స్ చదువుతున్నాడు, బట్ నేను చెప్పిన డైమెన్షన్ అక్కడెక్కడ ఆయనకు కనబడలేదు. సో కాబట్టి నేనేం చేశాను, త్రూ మైండ్, మైండ్ తోటి ఎలా ఉండాలి, మైండ్ తోటి ఎలా ఉంటే నువ్వు డివైన్ దగ్గర చేరవచ్చు అనే కాన్సెప్ట్ ఎక్కువ మైండ్ లెవెల్ అప్డేషన్స్ చెప్పాను. బాడీ తోటి కూడా ఎలా ఉండాలో కూడా చెప్పాను. అలా చెప్పడం వల్ల డాక్టర్స్ ఏం చెప్పారంటే, రెసిస్టెన్స్ పవర్ లేదు, సో ఆల్మోస్ట్ మొత్తం నాశనం అయిపోయింది బాడీ. ఈ మందులు, మెడిసిన్, కీమోలు ఇవన్నీ చేయడం వల్ల ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయింది. ఆ స్థితిలో ఉన్న అతను నా దగ్గరకు వస్తే నేను ఇవి కాన్సెప్ట్స్ అని చెప్పాను. నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ ధ్యానం చేయి, కరిగిపో. కరిగిపోవడం వల్ల ఏమొస్తుంది? కరిగిపోవడం వల్ల ఏమొస్తుంది? ధ్యానం చేస్తే కరిగిపోతే ఏమొస్తుంది? నేను ఏం చెప్పాను? ఆత్మ దగ్గర చేరుతారు. చేరాక ఆనందం వస్తున్న తర్వాత అన్లిమిటెడ్ ఎనర్జీ కూడా ఉంది, అవును కదా? సో ధ్యానం చేస్తే వేస్ట్, ఒక్క ధ్యానం చేస్తా. ఇదేంటండి నేను ధ్యానం చేయించాలి, వాళ్ళు వేస్ట్ అంటున్నారా అని అంటున్నారు, అనొద్దు మీరు. సో ధ్యానం చేయడం వేస్ట్ అనట్లేదు, ధ్యానం ఒక్క ధ్యానమే మీకు సరిపోదు. ఎలాంటిదంటే, ఇప్పుడైనా ఆర్టీసీలో పనిచేస్తారు, మీరు ఆర్టీసీలోగా. సో ఈయన ఏం చేస్తున్నారు, నెల రోజులు కష్టపడి సంపాదిస్తున్నారు. సపోజ్ 100,000 రూపాయలు వస్తున్నాయి నెలకు అనుకుందాం. సో 100,000 రూపాయలు సంపాదించడంతో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయా? సో ధ్యానం చేయడం ఇస్ నథింగ్ బట్ 100,000 రూపాయలు సంపాదించడము. సో ఈ 100,000 రూపాయలు సరిపోతుందా? 100,000 రూపాయలు రావడం తోటి ఏం చేయాలి? 100,000 రూపాయలను ఎలా ఖర్చు పెట్టాలి అది కూడా తెలియాలా వద్దా? సో దాన్ని దుర్వినియోగం చేయొచ్చు, సద్వినియోగం చేయొచ్చు, తాగిదన్నాడు అలాడవచ్చు, ఏదో చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, లేదా 10 మందికి హెల్ప్ కూడా చేయొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చు, అవునా? సో హెల్ప్ చేయాలా, పర్సనల్ కు వాడుకోవాలా, ఇతరులకు సేవ చేయాలి, ఎంత చేయాలి, ఇవన్నీ మనకు తెలియాలి. తెలియకుంటే అది దుర్వినియోగం అయినట్టే. ఈవెన్ అతి హెల్ప్ కూడా డేంజరే, అతి చెడు కూడా డేంజరే. సో మనకు తెలియాలి ఏది ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలి, అవును కదా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దైవం దగ్గర నుంచి శక్తి చాలా మంది తీసుకుంటున్నారు. దైవశక్తిని ధ్యానం ద్వారా లేదా పూజల ద్వారా, స్తోత్రాల ద్వారా, మీరు ఏ రూపంలో అయినా శక్తిని గ్రహిస్తున్నారు. ఏం చేయకుండా హాయిగా నిద్రపోతే కూడా చాలు, ఫ్రెష్ గా ఎనర్జీ వస్తుంది. బట్ ఆ ఎనర్జీ యూటిలైజేషన్ సరిగ్గా చేయకుంటే ఫాస్ట్ గా డిశ్చార్జ్ అయిపోతుంది. మొబైల్ ఫాస్ట్ గా వాడినట్టు డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ అగైన్ యూ రిక్వైర్డ్, మళ్ళీ వీక్ అయిపోతారు, మళ్ళీ ఎనర్జీ, మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది. సో యూటిలైజేషన్ కరెక్ట్ గా చేశారనుకోండి, డిశ్చార్జ్ అవ్వడం కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కంటిన్యూస్లీ ఐఎమ్ యూజింగ్ మై ఎనర్జీ, బట్ ఎంత యూజ్ చేస్తున్నా ఏం జరుగుతుంది ఇక్కడ? వీక్ అయిపోతున్నానా? ఓట్లే, జనరేట్ అవుతుంది ఎనర్జీ అట్ ది సేమ్ టైం. అక్కడ యూజ్ అవుతుంది, అదే సమయం ఛార్జింగ్, ఎప్పుడు ఛార్జింగ్, మొబైల్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నారు అనుకోండి ఎలా ఉంటుంది? ఇటు ఛార్జ్ అవుతుంటే అటు యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో ఫెయిల్ పోతుంది అనుకో, అతిగా ఛార్జ్ పెడితే. సో అది సజెస్టబుల్ కాదు. ఏది మొబైల్ కంపెనీ వాళ్ళ ప్రకారం ఛార్జ్ చేస్తూ మాట్లాడకండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము దైవంతో కనెక్షన్ ఉంటే, ఉండి నేను మాట్లాడితే సూపర్గా ఎంతసేపు మాట్లాడినా అన్లిమిటెడ్ ఎనర్జీ మనకు ఫ్లో అవుతుంది. ఒకవేళ దైవంతో లేకుంటేనే మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ సపరేట్గా కనెక్షన్ పెట్టాలి, ఇవన్నీ అవసరం ఉంటాయి. ఓకేనా? సో ఇక యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా యూజ్ చేయకుంటే మొత్తం ఎనర్జీ వీక్ అయిపోవడం కాబట్టి బాడీ నాశనం అయిపోతుంటుంది, మైండ్ కూడా టోటల్ డిప్రెస్డ్ అయిపోతారు. అంటే బాడీ లెవెల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మానసిక రోగిగా తయారవుతారు. అర్థమైందా? సో మీకు మూడు రకాల సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మీకే కాదు ఎవరికైనా. ఏంటది? ఫస్ట్ శారీరక సమస్యలు తెలుసు, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి. రెండవది మానసికమైన సమస్యలు. సో మానసికమైన సమస్యలు అంటే ఏంటి? మానసిక రోగం అంటే ఏంటి?
ఆందోళన.
ఇంకా
చింత.
అంటే నెగిటివ్ లిస్ట్ చెప్తున్నారు. ఓకే, ఇంతేనా మానసిక? అంటే మీకు ఆందోళన ఉందా, ఎప్పుడైనా టెన్షన్ ఉందా? సో ఇవరే మానసిక రోగి డిసైడ్ అయిపోయింది. ఇదేంటి సార్ రోగ, ఇది కూడా రోగమేనా అంటే అంతే రోగమే. ఇంత రోగమైనా ఇంత రోగమైన రోగం రోగమే కదా, దానికి సొల్యూషన్ కనుక్కోవాలి. ఇంత చిన్నగా ఉన్నప్పుడు కనుక్కోకుంటే అది పెద్దగా అవకాశం ఉంటుంది, అవునా కదా? సో కాబట్టి మీకు చిన్న నెగిటివ్ ఫీలింగ్ వచ్చినా యూఆర్ మానసిక రోగి, ఒప్పుకోండి. ఫస్ట్ మానసిక చిన్న ఆలోచన వస్తుంది, ఏదో భయం వచ్చింది, రైట్, అది కూడా రోగమే. మీకు మానసికంగా రోగం లేదని ఎలా ప్రూఫ్? ఏ స్థితిలో ఉంటే మీకు మానసిక రోగం లేనట్టు? ఆనంద స్థితిలో, ప్రశాంత స్థితిలో, తృప్తిగా ఉన్న దాంట్లో హాయిగా ఉంటే మీకు ఏ రోగం లేనట్టు మానసికంగా. ఓకేనా? బట్ మీరు కుంగుతున్నారు అంటే, డిప్రెస్ అవుతున్నారంటే, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయంటే ఇది మానసిక రోగమే. అంతేనా? సపోజ్ ఈ ఇల్లుని చూసారు, అబ్బా బాగుంది అనిపించింది, ఇది మానసిక రోగమా కాదా? థాట్స్ కంటిన్యూ కాదు, ఫీలింగ్ వచ్చింది అబ్బా అనే ఫీలింగ్, అది రోగమా కాదా? మీ ఆయన నగలు కొనిచ్చాడు, అబ్బా ఎంత బాగుంది పెట్టుకుంటానా అన్నారు, అందరూ పొంగారు, ఇది రోగమా కాదా? చెప్పాలి, ఏం మాట్లాడలేదు నేను, పాజిటివ్. పాజిటివ్ అది రోగం కాదా? ప్రశాంతత అంటే ఏంటి? అబ్బా అంటే ఏంటి? అబ్బా అనడం ప్రశాంతతనా?
ప్రశాంతత అంటే సార్ మాయకి అతీతంగా వచ్చేది ప్రశాంతత,
అంటే ఎఫెక్ట్ కాకుండా ఉండేది ప్రశాంతత. డబ్బు వచ్చినా డబ్బు లాస్ అయినా ఒకే రకంగా ఉండేది ప్రశాంతత. కానీ మీరు ఏదో చూడండి, అబ్బా ఎంత బాగుంది అని పొంగుతున్నారు అనుకోండి,
అది మాయలో
అంటే దేనికి ఎఫెక్ట్ అయ్యారు మీరు? మాయకి ఎఫెక్ట్ అయినట్టే కదా, అంటే యూఆర్ నాట్ ప్రశాంతత, ఎఫెక్ట్ అయ్యారు. నాకు జాబ్ వస్తే ఎంత బాగుంటుంది అంటారు, అవునా? వచ్చింది అనుకోండి, ఈయనకు జాబ్ వచ్చింది, ఆర్టీసీలో మంచి పొజిషన్లో ఉన్నారు, రోజు ప్రాబ్లం అడుగుతాడు నాకు సార్ ఏం చేయాలని. రానంత వరకు ఈమెదల్లి పరిచయం జనరల్ గా చెప్తున్నాను, జాబ్ రానంత వరకు అట్లా చెప్తారు, సార్ నాకు జాబ్ అంటే వస్తే సూపర్ గా ఎంత బాగుంటుంది. జాబ్ తీసేవాళ్ళు ఎవరు హాయిగా ఉన్నారండి? ఉన్నారా? ఏమో జాబ్ వచ్చి మీకు ఏం సుఖాన్ని ఇచ్చింది? టెన్షన్ ఎక్కువైంది మీకు, పర్ఫామ్ చేయాలి కదా రోజు సరిగ్గా. ఇక ప్రైవేట్ ఆర్టీసీ అయితే నడుస్తుంది, ప్రైవేట్ జాబ్స్ అయితే కంటిన్యూ పర్ఫామ్ చేయాలి. వాడు 4 లక్షలు ఇస్తున్నాడు, అబ్బో 4 లక్షలు సాలరీ, 50 లక్షలు నా శిష్యుడు ఒకడికి, చచ్చిపోతుంటాడు రోజు ఫోన్ చేసి, సార్ టెన్షన్ టెన్షన్, టార్గెట్స్ పెట్టారా, రీచ్ కాకుండా నా పని అవుట్, ఎట్లా ఎట్లా ఈ టెన్షన్ ఎట్లా డీల్ చేయాలని అడుగుతుంటాడు. ఒకసారి హ్యాంగ్ చేసుకోవాలనుకున్నాడు. సో 4 లక్షలు ఒట్టికిస్తాడా? తిండేస్తాడు మిమ్మల్ని.
4 కోట్లు
అంతే, మన 4 కోట్లు వస్తే కానీ 1% కమిషన్ మీకు ఇస్తాడు శాలరీ రూపంలో, అవునా కదా? సో బిజినెస్ మైండ్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు పాజిటివ్ కు రియాక్ట్ అయినా కూడా మీకు రోగం ఉన్నట్టే. ఇది ఎవరు చెప్పరు మీకు. ప్రపంచమంతా దరిద్రంగా తయారవడం కారణం పాజిటివ్ థింకింగ్ అంటున్నాను నేను. ఇదేం సార్ ఇలా మాట్లాడుతున్నారా? నా స్టేట్మెంట్లు అన్ని కొత్తగానే ఉంటాయి. మరి ఇది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏంటో కాదు, ప్రశాంతంగా ఉండడం. పొంగదు పొంగదు, రాగం ఉండకూడదు ద్వేషం. మీరు పాజిటివ్ థింకింగ్ చాలా అడిక్ట్ అయ్యారు, పాజిటివ్ థాట్స్ అవునా కదా. అబ్బా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో, ఎన్ని రోజులు బాగుంటుంది పెళ్లి చేసుకున్నా, మీ అందరికి పెళ్లి అయింది ఆల్మోస్ట్
చేసుకుంటే. నగలు కొనాలి బట్టలు
కొనాలి, నగలు బట్టల గురించి కాదు, డబ్బులు లేనివాడికి ఆ ప్రాబ్లం, ఉన్నవాడికైతే అది లేదు కదా. నగలు కొన్నా ఏది కొన్నా బాగుందా, పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారా, హాయిగా ఉన్నారా, ఎందుకు చేసుకున్నారా బాబు అని ఏడితే వాళ్ళే నాకు కనబడుతున్నారు. కానీ ఎవ్వరు హాయిగా కనబడలేదు నాకు ఆల్మోస్ట్. నేను చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, అంటే ఏంటి పెళ్లి చేసుకుంటే ఏదో వస్తుందనే భ్రమలో చేసుకున్నారు. ఏదో మైండ్ పిక్చర్ వేస్తుంది, అబ్బా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఉండి పెడుతుంది అన్ని తెచ్చిస్తుంది అని ఏదో ఊహించేసింది. రివర్స్ గా మీరే చేయాల్సిన పరిస్థితి. భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచులర్ అబ్బా, ఆ ఫేవరెట్ సాంగ్ అది. సో అంటే ఏంటి, మీరు ఆలోచించి మీరు గమనించి చూడండి, మీరు పాజిటివ్ గా థాట్స్ వచ్చాయి, ఆ థాట్స్ రాగానే దానికోసం తాపత్రయపడ్డారు, అది నాకు రావాలి రావాలి అని. వచ్చాక ఎంతసేపు ఉంది ఆ సంతోషము, ఉందా? కొద్దిసేపే ఉంది, తర్వాత మళ్ళీ రొటీన్. నేను ఇక్కడ పాజిటివ్ చేయొద్దు నెగిటివ్ చేయొద్దు అని చెప్పట్లేదు, ముందు మైండ్ గురించి అర్థం చేస్తున్నా. మైండ్ ఏం చేస్తుందంటే కావాలి కావాలి అంటుంది, రాగానే ఇది కట్టండి దీన్ని మర్చిపోయి ఇంకోటి కావాలంటుంది. సో నెవర్ సాటిస్ఫైస్ మైండ్ అనేది చచ్చినా సాటిస్ఫై కాదు, దాన్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. కోతి లాంటిది, దాన్ని యూ కాంట్ కంట్రోల్. చాలా మంది మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ చెప్తారు, ఇట్స్ ఇంపాసిబుల్. దయచేసి అలాంటి సాధన చేయకండి, మీరు వీక్ అయిపోతారు కానీ మైండ్ను మీరు ఆపలేరు. మైండ్కు కావాల్సింది ఇస్తేనే అది సాటిస్ఫై అవుతుంది. మైండ్ కేవలం దైవం శక్తి లభిస్తేనే సాటిస్ఫై అవుతుంది, లేకుంటే చచ్చినా కాదు. నేను ఆయన చాలా అనుభవాలు చెప్పాడు, కోతి లాంటి మైండ్ ఆయనకు, కానీ సడన్ గా ఎల్లేకన అయ్యాడు, ఆ సోల్ తోటి కనెక్షన్ ఏర్పడదు, అన్ని దూరం అయిపోయినాయి, పాజిటివ్ దూరం అయిపోయాయి, నెగిటివ్ దూరం అయిపోయినాయి, చాలు ఉన్నదాంతో హాయిగా ఉండే డైమెన్షన్ ఓపెన్ అయిందా లేదా. పాజిటివ్ మీద అట్రాక్షన్ రావట్లేదు, నెగిటివ్ మీద అట్రాక్షన్, డబ్బు సంపాదించాలనిపించట్లేదు, బీదరికం పట్ల కూడా రాని, ఏది ఉన్నా ఓకే, ఏది లేకున్నా ఉన్నా తృప్తి అనే ఒక డైమెన్షన్ ఓపెన్ అయింది. సో దా అయిపోవడం వల్ల మైండ్ కామ్ అయిపోయిందా లేదా. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ దైవం దగ్గరకు చేరితేనే, ఆ దైవం దగ్గర నుంచి మందు తీసుకొని మీరు మనసుకు ఇస్తేనే మనసు కామ్ అవుతుంది. అంతవరకు చచ్చినా మనసు కామ్ కాదు, మనసు కోతి లాంటిది, దాన్ని కామ్ చేయడం ఇంపాసిబుల్. దానికి కావాల్సిన మంది ఇవ్వాలి, మనసు అగాధం లాంటిది, మీరు ఎంత ఇచ్చినా ఇంకా 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 ఖాళీ ఉంటూనే ఉంటుంది. ఆ ఖాళీని పూరించడం కేవలం దైవం దైవశక్తితోటే సాధ్యమవుతుంది. సో కాబట్టి మీరు దైవం దగ్గరికి చేరాలి అంటున్నాను, ఓకేనా. సో దానికి నేను ఏం చెప్పాను టెక్నిక్, కరిగిపోవడం సాధన చేయమని చెప్పాను, ఓకే. సో కరిగిపోవడం సాధన చేస్తే యూ విల్ గెట్ ఎనర్జీ. సో ఎనర్జీ వచ్చాక కూడా ఫస్ట్ కొన్ని రోజులు మైండ్ సాటిస్ఫై అయిపోతుంది, కానీ తర్వాత మళ్ళీ మైండ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, బాడీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. బికాజ్ మీరు శ్వాస మీద ధ్యాస పెట్టడం ఏదో కరిగిపోవడం సాధన ద్వారా వెళ్ళారు, కానీ బాడీ ద్వారా వెళ్ళలేదు దైవం దగ్గరికి. అంటే బాడీలో ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం ద్వారా డివైన్ దగ్గర చేరారనుకోండి, అప్పుడు బాడీకి మీరు మాస్టర్ అయిపోతారు, బాడీ సాటిస్ఫై అయిపోతుంది. అలాగే మనసులో ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచనల ద్వారా పత్రిసారి ఏమంటున్నాడు, ఆలోచనలు కట్ చేయండి అన్నాడు. కట్ చేయడం ద్వారా దైవం దగ్గర చేరవచ్చు, ఆలోచనలలో ఉండుకుంటూ కూడా దైవం దగ్గర చేరవచ్చు. అది ఆ విద్య నేర్చుకోవాలి మీరు. ఆలోచనలు పక్కన పెట్టేసి దైవం దగ్గర చేరడం ఓకే, అది అందరికి తెలిసిందే, కానీ ఎట్లా ఆలోచనలు యూజ్ చేసుకుని ఆలోచనల ద్వారా దైవం దగ్గర చేరాలి, అది నేను చెప్పబోయే కాన్సెప్ట్, ఓకేనా. సో దీనికి మీరు సృష్టి రహస్యం తెలుసుకోవాలి. మామూలుగా ఇప్పుడు ఎనర్జీ అందుగా చెప్పాను కదా, ఏంటి ధ్యానం చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎనర్జీ, శక్తి. శక్తి అంటే ఏంటి, డెఫినేషన్ తెలుసా, శక్తి అంటే ఎలా ఉంటుందో, అది ఏ ఫామ్లో ఉంటుందో. అంటే అమ్మవారి గురించి చెప్పబోతున్నా ఇప్పుడు, అయ్యవారన్నా అమ్మవారన్నా ఒకటే, శక్తి చైతన్యం. సో వాట్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, చైతన్యం వేరే శక్తి వేరే. చైతన్యం అంటే టీవీ స్క్రీన్, శక్తి అంటే వైట్ రేస్, అమ్మవారు అయ్యవారంటే చైతన్యం. దీన్నే ముక్కలుగా మూడు ముక్కలుగా మారిపోయింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా. శక్తి మూడు ముక్కలుగా మారిపోయింది, ఎవరు, లక్ష్మీ పార్వతి సరస్వతి, ఓకేనా. సో నిరాకారమే త్రీ పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఓకేనా. సో అమ్మవారి గురించి మనం మాట్లాడదాం. అమ్మవారు అంటే ఏంటి, శక్తి. శక్తి అంటే ఏంటి, ఆ శక్తిలో ఏముంది, ఏముంది, పవర్ ఉంది రైట్. అంటే దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి తెలుసా మీకు? తెలియదు. సో శక్తికి డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. అసలు శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఒక ఎనర్జీ విచ్ ఈజ్ ఏదైనా రూపంలో ఉందా శక్తి? లేదు. న్యూ ప్యూర్ ఎనర్జీ అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫామ్, నిరాకారం ఎనర్జీ. ఓకేనా? నిరాకారం. సో ఆ శక్తి ఏం చేసింది? ఈ సృష్టిని అంతా చేసింది, క్రియేట్ చేసింది. మొత్తం గ్రహాలు మనందరినీ క్రియేట్ చేసి చెప్పాను కదా నిన్న. సో ఈ శక్తిలోంచే పుట్టాయి ఇవన్నీ. ఇప్పుడు మనకు కనబడుతున్నాయి ఇవన్నీ, ఎన్నో ఈ కలర్ కనబడుతుంది, ఈ కలర్ కనబడుతుంది. ఇవన్నీ ఏంటి? శక్తి యొక్క రూపాలు. సో అమ్మవారికి ఈ శక్తికి తేడా ఏంటి తెలవాలి కదా. ఇప్పుడు అమ్మవారిలోంచే పుట్టాయి. అమ్మవారు ఎవరు? శక్తి అంటే ఏంటి? ఏ ఫామ్ లో ఉంటుంది అమ్మవారు? ఆకారం లేదు అమ్మవారికి, కానీ వీటికి ఆకారం వచ్చింది. మరి ఇది అమ్మవారు పుట్టించిందేగా. ఈ ఆకారాలకు అమ్మవారికి తేడా ఏంటి తెలుసుకోవాలా వద్దా? వై అది ఫామ్లెస్ లో ఉంది, వై ఇది ఫామ్ గా మారింది, తేడా అర్థం చేసుకోవాలి. సో అమ్మవారు ఎలా ఉంటుంది, ఆమె గుణగణాలు ఏంటో తెలుసుకోవాలి మీరు. ఎందుకు ఇదంతా తెలుసుకోవాలి? ఏదో కళ్ళు మూసుకుంటే నేను కరిగిపోండినా డింగిన ఆత్మ దగ్గరికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది, క్లారిటీ ఉందా? ఏదో వెళ్ళారు కంకాన్షియస్లో, సడన్ గా బ్లిస్ వచ్చేసింది. ఏం చేస్తే వచ్చింది? ఏదో కళ్ళు మూసుకున్నారు వచ్చింది. క్లారిటీ ఉందా, ఏం జరిగిందో ఈ ప్రాసెస్ లో? సో ఇదంతా మీకు క్లారిటీగా స్టెప్ వైజ్ క్లియర్ గా అర్థం కావాలి. దెన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ మీరు సోల్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. సో అటు సోల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండగలుగుతారు. సో సోల్ దగ్గరికి మనం అమ్మవారి దగ్గరికి అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఉండలేకపోతున్నాం. మీరు చాలా మంది మీరు తపస్సు చేసి చేసిన వాళ్ళని చూశారు మీరు చిన్నప్పుడు టీవీలలో చూసుంటారు. యోగులు ఋషులు కొన్ని వేలేళ్లు తపస్సు చేశారు, అవునా? తపస్సు చేసి ఎంతసేపు ఉన్నారు అక్కడ దేవుడి దగ్గర, దైవం దగ్గర ఎంతసేపు ఉన్నారండి?
ఫ్యూ సెకండ్స్.
వచ్చావా రా, నాకు ఇది కావాలా, ఇచ్చేయి పో అన్నాడు. మనమే ఆయన పోతా అనలేదు, మనమే పో వెళ్ళిపో అన్నాడు. అంటే కోరిక కోసం మనము తపస్సు చేశాము. కోరిక ఇవ్వగానే వెంటనే ఆయనను పట్టించుకోకుండా మళ్ళీ మన దారిలో ఉన్నాం. సో దైవం దగ్గర ఎవరు కూడా ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. వై? బికాస్ ఆయనే డైమెన్షన్ వేరే, మనం ఉండే డైమెన్షన్ వేరే. ఇప్పుడు సపోజ్ నేను వీళ్ళ ఇంట్లో ఉండాలి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? నలుగురు ఉన్నారు. సో నేను వీళ్ళ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? నాకు వాళ్ళ ట్యూన్ కావాలా, నేను వాళ్ళ ట్యూన్ కావాలా? సరే, నేను ఏదో గురువుని పక్కన పెట్టి, గురువు అయితే మళ్ళీ ఓ రకంగా ఉంటుంది. నేను మామూలుగా ఏదో గెస్ట్ లాగా వచ్చాను వీళ్ళ ఇంటికి. నేను గురువుని కాదు, ఏం కాదు. సో వీళ్ళ ఇంట్లో ఉండాలి. ఉండాలి అన్నప్పుడు ఎవరు మారాలి? నేను మారాలా, మీరు మారాలా? గురువు అన్నారు కాబట్టి రివర్స్ మారిపోయింది. సో ఇప్పుడు నేను వీళ్ళ ఇంట్లో ఉండాలంటే, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను నలుగురికి శృతి అయి ఉండాలి నేను, అవును కదా? ఇంట్లో మెంబర్ లాగా ఏదో ఎఫెక్ట్ కాకుండా నేను ఉంటే, అప్పుడు ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, నాకు కూడా ఇబ్బంది ఉండదు, అవునా కదా? బట్ ఐ కుడ్ నాట్ స్టే హియర్. వై? బికాస్ ఎందుకు ఉండలేకపోతున్నా ఇక్కడ? వాళ్ళ మెంటాలిటీ నా మెంటాలిటీ ట్యూన్ కాలేదు, అవునా కదా? సో నేను ఇక్కడ ఉండాలి అంటే నేను వీళ్ళకు శృతి కావాలి. సేమ్ అదే విధంగా మీరు ఎంతసేపు అంటే అంతసేపు మన తల్లిదండ్రి, మన తాత ముత్తాత, చెప్పాను కదా నిన్న తాత డేట్ ఇచ్చాను కదా, వాళ్ళ దగ్గర ఎంతసేపు అంటే ఎంతసేపు ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ గుణగణాలను మనం పెంపొందించుకోవాలి. అర్థమైంది? సో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకొని మనం కూడా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే దెన్ మనం ఎంతసేపు అంటే ఎంతసేపు ఆ తల్లిదండ్రుల దగ్గర ఉండగలుగుతాం, అవును కదా? ఓకే. సో వాళ్ళ గుణం ఏంటి, వాళ్ళ దగ్గర ఎన్ని గుణాలు ఉన్నాయి అది తెలవాలి కదా. సో వాళ్ళకి ఎన్ని గుణాలు ఉన్నాయి?
ప్రేమ, ఆనందం, కరుణ.
అది జనరల్ గా ప్యూర్ ఎనర్జీ డెఫినేషన్. ప్యూర్ ఎనర్జీలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. మీకెన్ని గుణాలు ఉన్నాయి తెలుసా? మీకు ఎన్ని గుణాలు ఉన్నాయండి? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, ఆడియోలు విన్నవాళ్ళు, కొత్త వాళ్ళు చెప్పండి. మీకు ఎన్ని గుణాలు ఉన్నాయి? మామూలుగా గుణాలు అంటే మన మామూలుగా ఎవరైనా చెప్తారు, చెప్పండి. అదే సత్వ రజస్ తమో గుణాలు, అంటే తమో గుణము, రజో గుణము, సత్వ గుణము. మీకు ఈ మూడు గుణాలు ఉన్నాయి, అవునా? ఉన్నాయలేవా? ఒప్పుకుంటారా? దీన్నే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అంటారు. సైంటిఫిక్ భాషలో ఏమంటారు? ఎలక్ట్రాన్స్, ప్రోట్రాన్స్, న్యూట్రాన్స్. ఇది ప్రతి ఆటంలో ఉందా లేదా? ఎలక్ట్రాన్ లేని ఆటం ఉందా? ఉందా? అంటే ఎలక్ట్రాన్ అంటే ఏంటి? నెగటివ్. ప్రోట్రాన్ అంటే పాజిటివ్, న్యూట్రాన్ అంటే న్యూట్రల్. సో ఇది లేని అణువు అంటూ ఉందా? సో యువర్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ లేదా సెల్స్ అంటారు బాడీ లాంగ్వేజ్ లో. వేరే పదార్థాలు ఇక్కడ వీటిలలో ఆటమ్స్ అంటారు, కానీ బాడీ లెవెల్ లో సెల్స్ అంటారు. సో మీ సెల్స్ లో ఏమేమున్నాయి, ఇన్బిల్ట్ గా ఏమున్నాయి సెల్స్ లో? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఓకేనా? అంటే ఏంటి, నెగటివ్, పాజిటివ్, న్యూట్రల్. దట్స్ వై యూఆర్ గెటింగ్ ఆల్ దీస్ థాట్స్ మైండ్ లెవెల్. అర్థమైందా? మీరు ఎంత వద్దన్నా యూ విల్ గెట్ నెగటివ్ థాట్స్, ఎంత వద్దన్నా పాజిటివ్ థాట్స్, న్యూట్రల్ థాట్స్ ఉంటాయి కంపల్సరీ, బికాజ్ మీ బాడీయే దాంతో తయారైంది కాబట్టి. అన్నిటికీ మూలం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. దీన్నే స్పిరిచువల్, ఇంకో భాషలో ఏమంటున్నాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాను. మహేశ్వరుడు అంటే ఎవరు ఇక్కడ? పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ లో శివుడు అంటే ఎవరు? నెగటివ్. నెగటివ్ థాట్స్ వద్దంటున్నారంటే ఎవరిని వద్దంటున్నట్టు ఇప్పుడు? ఇక చూపిస్తాడు మూడోకన్న దర్శనం, నా కొడక నెగిటివ్ థాట్స్ వద్దంట ఆవు అని. అర్థమైంది? ఎందుకు బాధ వస్తుందా? శివుడికి కోపం వచ్చింది, కొద్దిగా తెరిచాడు, ఇక కొద్దిగా కంటిన్యూ చేయి, ఇంకా అంతే, మూడోకన్న తెరిచి భస్మం చేసేస్తాడు. సో శివుణ్ణే రిజెక్ట్ చేస్తున్నట్టు నెగటివ్ థాట్స్ అంటే. పాజిటివ్ అంటే ఎవరు? సారీ, విష్ణు నడిపేవాడు. దీన్ని ఒక్కొక్కరు రకంగా చెప్తున్నారు, నా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను అలా ఇస్తున్నాను. బ్రహ్మ అంటే ఎవరు? సృష్టి, న్యూట్రల్ గా ఉంటాడు. సో ఇప్పుడు మొబైల్ సృష్టి చేసేవాడు లేదా ఓ కత్తి సృష్టి చేశారనుకోండి, కత్తి మంచిదా చెడదా? సో అంటే ఏంటి, కత్తి న్యూట్రల్, దానికంటే ఒక ప్రోగ్రామింగ్ లేదు. కూరగాయలు కట్ చేసుకోవచ్చు, బంగారం బాగుందని పొడిచి బంగారం లాక్కోవచ్చు, అవునా? సో యూ కెన్ యూజ్ ఎనీథింగ్, దేనికి ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. బ్రహ్మనేమో న్యూట్రల్ గా సృష్టి చేస్తాడు, విష్ణు ఏమో నడిపిస్తాడు పాజిటివ్ గా, శివుడేమో నెగిటివ్ గా యూజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తాడు. చూడండి, శివుడిని విలన్ చేస్తున్నా ఇక్కడ, బాగా అర్థం చేసుకోవాలి. 2G ఫోన్ వచ్చింది, క్రియేట్ చేశాడు బ్రహ్మ, విష్ణు ఏం చేస్తాడు దాన్ని నడిపిస్తున్నాడు, శివుడు ఏం చేస్తున్నాడు 2G డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఎందుకండి మెంటలా శివుడికి? ఆలోచించండి, కరెక్టేనా? నేను క్లాస్ లో ఇలా చెప్తున్నా, పాప వచ్చింది స్కూల్ నుంచి, అప్పుడే వచ్చింది, అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను క్లియర్ గా. వచ్చి లంచ్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేయాలనుకున్నవాడు ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు అని. అంటే నీకు ఈ డ్రెస్ నచ్చింది కదా, కానీ 2 రోజులు వస్తుంటే బోర్ కొడుతుంది కదా, అందుకే కొత్త కొత్త కలర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, అందుకే డిస్ట్రాయ్ చేశాడు అన్నాను. కరెక్టే అనుకుంటుంది, వంకాయ కర్రీ తిని తిని బోర్ కొడుతుంది కదా, అందుకే ఇంకో కర్రీ అనుకున్నాడు అన్నాను. కరెక్టా తప్ప, కొత్తది కాదా వద్దా? అందుకే ఎవడన్నా కొత్త సాఫ్ట్వేర్ కనుక్కుని రెడీగా మనం లోడ్ చేసామా, ఇంకోటి రెడీగా వైరస్ కనుక్కుంటాడు దీన్ని నాశనం చేయడానికి. ఎందుకు మళ్ళీ వైరస్ ఇంకొండి నాశనం చేస్తున్నట్టే మళ్ళీ బ్రహ్మ కొత్త క్రియేట్ చేస్తాడు, మళ్ళీ విష్ణు నడిపిస్తాడు. ఇదా ఎవల్యూషన్ అనేది ఉంటుంది. సో ఎవల్యూషన్ లో భాగంగా శివుడు డిస్ట్రాయర్ రోల్ వేస్తున్నాడు. ఇది అవసరమా లేదా చెప్పండి? మీ లోపల బాడీలో ఎన్నో అన్నెసెసరీ ఐటమ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఇది అవసరమా కాదా? ఉండలేము, ఎలా తింటావు? తిన్నది అది బ్యాడ్ గా మారాలి కదా, ఇక్కడ వచ్చి ఉన్నంతసేపు గుడ్డే, తర్వాత లోపలికి వెళ్ళంగానే ట్రాన్స్ఫార్మ్ అయిపోయి బాడీగా మారిపోతుంది 1-2, అది మళ్ళీ బయటికి రావాలి కదా. ఇది చేసేది ఎవరు? శివుడే 1-2 మార్చేది. వద్దా కాదుగా, ఏమి కొత్త తినలేము, కొత్త ఐటమ్ లేదు. ఓకేనా? సో క్లియర్ గా అర్థమవుతుంది కదా. అందుకే పాజిటివ్ థింకింగ్ వల్ల దరిద్రమితంగా తయారైంది ప్రపంచం అన్న, నెగిటివ్ థాట్ లేకపోవడం వల్ల. దీని గురించి క్లియర్ గా మళ్ళీ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి, తొందరపడకండి, డోంట్ జడ్జ్మెంట్ చేయకండి నా గురించి. ఈడేంటి నెగిటివ్ ప్రచారం చేయడానికి వచ్చారు అనుకోకండి. ఒకవేళ జడ్జ్మెంట్ చేసినా పోస్ట్ పోన్ చేయండి. నాకు ప్రజెంట్ గా శ్రీధర్ ఏదోలాగా కనబడుతున్నాడు అనుకోండి, నా పేరు శ్రీధరు ఏదోలాగా అనుకోండి, బట్ పోస్ట్ పోన్ చేస్తాను జడ్జ్మెంట్ అనుకోండి, దెన్ యూ కెన్, అసలు నేనేం చెప్పదలుతున్నాను మీకు అర్థమవుతుంది. ఓపెన్ మైండ్ గా ఉండండి. ఓపెన్ మైండ్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అయితే ఓపెన్ మైండ్ గా ఉండలేరు. శ్రీధర్ వేదవా అని ఫిక్స్ అయిపోయారు అనుకోండి, యూ కాంట్, నా నేను ఏది చెప్పదలుచుకున్నా మీరు రిసీవ్ చేసుకోలేరు. ప్రస్తుతానికి వేదవా అనిపిస్తుంది, బికాజ్ ఐఎమ్ యూజింగ్ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ పోగొడుతున్నాను కాబట్టి. సో కాబట్టి అనుకోండి పర్లే, బట్ ఐ విల్ పోస్ట్పోన్ మై జడ్జ్మెంట్. ఎలాగైతే ఒక జడ్జి ఏం చేస్తాడు, సపోజ్ ఏదైనా క్లారిటీ లేదనుకోండి జడ్జ్మెంట్ లో, ఆ కేసు కరెక్ట్ గా లేదనుకోండి ఏం చేస్తాడు జడ్జి? వాయిదా వేస్తాడు, తీర్పును వాయిదా వేస్తాడు, సో దట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం. సేమ్ వే అప్పుడే జడ్జ్ చేయకండి, ఒక మాట మాట్లాడంగానే నెగిటివ్ అని ఫిక్స్ కాకండి. కాబట్టి పోస్ట్పోన్ చేయండి జడ్జ్మెంట్, ఓకేనా? నా పట్ల మీకు ఏ అభిప్రాయాలు ఏర్పడుతున్నా ప్రస్తుతానికి అనిపిస్తోంది, బట్ ఐ విల్ పోస్ట్ మై జడ్జ్మెంట్ అనుకుంటే అప్పుడు ఏమైతుందంటే నా ఒరిజినల్ ను మీరు ఫీల్ కాగలుగుతారు. ఇవన్నీ పై పై మాటలే, అసలు నేను మీకు ఏదైతే ఇవ్వదలుచుకున్నానో అది అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం ఏదైతే ఉందో లోపల అది నీకు స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఆనందాన్ని రుచి చూపించాలనుకుంటున్నాను. కానీ అది రిసీవ్ చేసుకోవాలంటే మాటల రూపంలో ఏదో జరుగుతోంది. ఈ మాటల ద్వారా మీరు ఒక అభిప్రాయానికి ఫిక్స్ అయితే నేను ఏదైతే ఇవ్వదలుచుకున్నానో సంపూర్ణంగా రిసీవ్ చేసుకోలేరు. సో మీరు ప్యూర్ గా తీసుకుంటే ఎఫెక్ట్ కాకుండా, ఒకవేళ ఎఫెక్ట్ అయినా జడ్జిమెంట్ చేసినా మీరు పోస్ట్పోన్ చేసి అలా ఓపెన్ మైండ్ లో ఉంటుంటే యు విల్ రిసీవ్ నేను ఏదనుకుంటున్నానో అది రిసీవ్ చేసుకోగలుగుతారు. నాట్ ఓన్లీ నా విషయంలోనే కాదు, మీ ఇంట్లో భార్య భర్త పిల్లలు వీళ్ళందరితో ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటారు, ఒక అభిప్రాయానికి ఫిక్స్ అవుతారు. దానివల్ల ఏం జరుగుతుంది? మూమెంట్ అనేది ఉండదు, స్టక్ అయిపోదు. జస్ట్ యు విల్ బికమ్ రోబో. రోబో అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, దాన్ని పెట్టారు, చిప్ పెట్టారు, అంతే కాదు అట్లానే పనిచేస్తుంది. మనం రోబోలం కాదు కదా, మనుషులు. అకార్డింగ్ టు సిచ్యువేషన్ రియాక్ట్ కావాలి, కానీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉండద్దు. నేను ఎప్పుడు ఇలానే కూర్చుంటా అని ఫిక్స్ అయ్యి వచ్చాడు, వేసుకొడుతున్నా అనుకోండి సపోజ్, ఇట్లానే ఉంటారు. ఊహించిన సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి? మారాలి కదా, మనం మారకుండా అట్లనే ఉంటాయి ఇట్లా. సో రోబోగా ఉండకండి, అభిప్రాయంతో ఫిక్స్ కాకండి, కానీ అభిప్రాయాలు ఏర్పడతాయి తప్పదు. సో కాబట్టి దెన్ పోస్ట్పోన్ మై జడ్జ్మెంట్ అనుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన అమ్మవారి దగ్గర, మన అయ్యవారి దగ్గర, ఈ క్రియేటర్ దగ్గర, గాడ్ దగ్గర ఏముంది? ఎన్ని గుణాలున్నాయి మనకెన్ని గుణాలున్నాయి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఓకేనా? సో మరి మన తల్లిదండ్రుల దగ్గర ఏ గుణాలున్నాయి? వాళ్ళకు కూడా సేమే ఉన్నాయా? మరి ఎందుకు మనం ఇంత దరిద్రంగా ఉన్న వాళ్ళు అంత బాగున్నారు? సేమే ఉన్నప్పుడు వాళ్ళలాగా మనం ఉండాలిగా, ఎందుకు తేడా ఉంది? క్లియర్ గా క్లారిటీ రావాలి కదా. కర్మను బట్ట వాళ్ళు కూడా కర్మలు చేస్తున్నారు కదా,
ఆలోచన విధానం.
అది క్లియర్ గా క్లారిటీగా అర్థం కావాలి. ఏంటి ఆలోచన విధానం, ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మనం ఎలా ఆలోచిస్తాము, అది తెలుసుకొని మనం అది డెవలప్ చేసుకుంటే మానసికంగా వాళ్ళు ఎలా ఉంటారు. కృష్ణుడు వచ్చాడు ఈ మాయా ప్రపంచంలోకి, ఎలా ఉన్నాడు ఆయన? ఏదో ఉంది మైండ్ లెవెల్ లో, ఆయన ఏదో రకంగా ఉంటున్నాడు కాబట్టి అంత అద్భుతాలు చేయగలిగాడు. బాడీలో కూడా ఆయన ఏదో రకంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన అద్భుతాలు చేయగలిగాడు. మనం అలా ఉండట్లేదు ఆయన ఉన్నట్టు. సో ఆయన ఎలా ఉంటాడు ఏంటి క్లారిటీగా మనం ముందు తెలుసుకుంటే దెన్ మీరు ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ కెన్ బికమ్, అవునా కదా? సో నాకు తెలిసినవే నేను ఏం చేశాను, ఏం సాధన చేశాను, నాకు తెలిసిన ఆల్రెడీ మీకు చెప్తున్నారు కరెక్టా తప్ప అనేది మీరు అనాలిసిస్ చేసుకోండి ఇంటికి వెళ్ళి. సెల్ఫ్ అనాలిసిస్, డోంట్ బ్లైండ్లీ ఫాలో మీ, నమ్మకండి గుడ్డిగా చేసి చూడండి, అర్థమైంది కదా? సో కాబట్టి ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని టోటల్ గా నడిపించే పరమాత్మకు ఎన్ని గుణాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మూడు గుణాలు. ఏంటవి? రైట్. మరి ఎందుకు తేడా ఉంది వాళ్లకు మనకు మధ్యలో? ఆగండి ఆగండి, డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఆల్రెడీ పేపర్ లీక్ అయిందిగా, ఒక్క నిమిషం ఆగి తెలిసిన వాళ్ళు ఆగండి, కొత్త వాళ్ళకు మీకు తెలియదు కదా. అంతే ఆయన తెలుసు ఆల్రెడీ, వాళ్ళ ఇంట్లో అయిపోయింది 3 డేస్ వర్క్షాప్. సో ఏంటి తేడా అది అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, సపోజ్ మీ అందరికీ ఒక కర్రీ వండమన్నాను, మగవాళ్ళైనా ఆడాలైనా పర్లేదు, కర్రీ వండొచ్చు కదా, తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి ఏదో కర్రీ వండమన్నాను, ఓ వంకాయ కర్రీ వండమన్నాను, అందరికీ ఒకటే మూడు ఐటమ్స్ ఇచ్చాను. ఏంటి? సపోజ్ ఉప్పు, కారం, తీపి అనుకున్నాను. ఉప్పు, కారం, తీపి మూడు ఇచ్చాను, కర్రీ వండమని చెప్పి వంకాయలు ఇచ్చాను, ఒక కేజీ వంకాయలు వండమని చెప్పాను. మీ ఇష్టం ఉందా? కారం ఇచ్చాను, ఒక కేజీ కేజీ కారం ఇచ్చాను ముగ్గురికి, అందరికీ. మీరు మీకు ఎంత మీ ఇష్టం మీరు వండండి అన్నాను. అందరూ వంకాయ కర్రీ ఒకే రకంగా వండుతారా? ఎందుకు వండరు? తేడా ఎందుకు వస్తుంది? ఏం కాంబినేషన్స్? అదే టేస్ట్. ఎందుకు టేస్ట్ ఎందుకు తేడా వస్తుంది? సో వంకాయ కర్రీ మీరు చెప్పాలి, అందరు మొగోళ్ళు చెప్పేస్తున్నారంటే ఆడళ్ళతో మీరే వంట లెక్క ఒక్కరోజు మతి మరపా చెప్పాలి మీరు, మీరు కూడా చెప్తే బాగుంటుంది. వంకాయ కర్రీ ఎందుకు తేడా వస్తుంది? మీ అందరికి ఒకటే వంకాయ కర్రీ వండమన్నాను, అదే ఉప్పు కారం తీపించాను, ఎందుకు టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది? గుణంతో ఓకే, గుణం గురించి కాదా? టేస్ట్ అంటే ఉప్పు కారం తీపిచ్చాను, ఏంటి ఏది ఎక్కువ వేస్తున్నారు? భర్త మీద కోపం ఎక్కువైందంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసి వండుతారు, టేస్ట్ మారిపోతుంది. లవ్ ఎక్కువ అయిపోతే కొద్దిగా తీపి ఎక్కువ వేస్తారు. సో అల్టిమేట్ గా టేస్ట్ డిఫరెన్స్ రావడానికి కారణము మిక్స్చర్ లో తేడా, ప్రపోర్షన్ లో తేడా. ఎస్ఆర్ను అర్థమైంది కదా. సో ఇంతమంది ఒకటే కర్రీ వండుతున్నా, ఒకటే అన్ని ఐటమ్స్ ఇచ్చినా టేస్ట్ డిఫరెంట్ రావడానికి కారణము డిఫరెంట్ రేషియోస్ వేయడం వల్ల. అవునా? డిఫరెంట్ రేషియోస్ ఉండడం వల్ల. అవునా? ఇది మనకు ఎలా తేడాలు కనబడుతున్నాయి. మరి పరమాత్మ ఏ రేషియోలో వేస్తాడు? ఎప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటాడు ఈ దరిద్రుడు? మూడు ఈక్వల్ గా చూస్తాం కాదు. కర్రీ యాంగిల్ మాట్లాడినప్పుడు ఆయనే చెంచడు ఉప్పు, చెంచడు కారం, చెంచడు తీపేస్తాడు. కాబట్టి సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది. నిరాకారం టేస్ట్, అది బ్యాలెన్స్డ్ టేస్ట్. తేడా అర్థమైందా? పరమాత్మకు కూడా మూడు గుణాలు ఉన్నాయి, మనకు కూడా మూడు గుణాలు ఉన్నాయి. కదా ఆయన పిల్లలమే కదా మనము. కానీ తేడా ఎక్కడ వస్తుంది? మూడు గుణాలు వాళ్లకు ఈక్వల్ గా ఉన్నాయి, మనకు మూడు గుణాల మధ్యలో తేడా ఉంది. మీకు ఏదెక్కుంది? ఏదెక్కుంది? పాజిటివ్ ఎక్కువ ఉందా, నెగిటివ్ ఎక్కువ ఉందా, న్యూట్రల్ ఎక్కువ ఉందా? మరి మీరు పాజిటివ్ థాట్ కావాలనుకుంటున్నారు కదా, నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ మీద రాసేస్తుంది ఫుల్ గా ఆన్సర్ చెప్పండి. రన్నింగ్ నోట్. మీకు అన్ని పాజిటివ్ థాట్స్ కావాలి, నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? కావాలనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. చెప్పండి ఎందుకు తేడా వచ్చింది? మీరు ప్రపంచం అంతా పాజిటివ్ థింకర్సేగా, కానీ నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎంత పాజిటివ్ అనుకుంటే అంత నెగిటివ్స్ వస్తున్నాయి. అవునా కదా? సో తేడా ఎందుకు? ఇది మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఈ క్రియేషన్ ఏంటో మొత్తం మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో మూడు రకాల థాట్స్ కంపల్సరీ ఉండాలి మనిషికి. మూడు మూడింటినే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాను. సో మన తల్లిదండ్రుల దగ్గర మూడు ఈక్వల్ గా ఉన్నాయి, కానీ మన దగ్గర ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఇది మనకు తెలియక ఎవరో అజ్ఞానులు చెప్పిన మాటలు విని పాజిటివ్ థింకింగ్ అని ట్రై చేస్తున్నాం. మీరే కాదు, మీ తల్లిదండ్రులు, మీ తాతలు కూడా అదే చేశారు. పెద్దవాళ్ళని నేను అడిగాను, నెగిటివ్ థాట్ లేని రోజు ఉందా అని అడిగాను. ఏం చెప్పారు అందరూ? ఉన్నాయిగా. ఎంత పాజిటివ్ అనుకున్నా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అసలు ఏంటి పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో ఈ ప్యూర్ ఎనర్జీ ఇక్కడ మరి ఇవెందుకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో మారుతున్నాయి? ఇప్పుడు ఈ కలర్ ఎందుకుంది, ఇది ఈ కలర్ లో ఎందుకుంది, ఏంటి తేడా? దీనికి బేసిస్ ఏంటి? ఈ కలర్ కు బేస్, ఈ కలర్ కు బేస్ ఏంటి? ఇదేంటిది? రూపం. రూపమే కదా, కానీ దీనికి బేస్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దీన్ని ఎవరు తయారు చేశారు? అమ్మవారే తయారు చేసింది. అంటే నిరాకారమైన శక్తే ఈ రూపంగా మారింది, నిరాకారమైన శక్తే ఈ రూపంగా మారింది. ఎందుకు ఇన్ని కోట్ల కోట్ల ఫార్మ్స్ ఉన్నాయి? తేడా ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది తేడా? ప్యూర్ ఎనర్జీలో మూడు ఈక్వల్ గా ఉన్నాయి, కానీ కలర్స్ వచ్చే వరకు ఇది ఒక ఫామ్, అదొక కలర్, అదొక కలర్, ఒక్కొక్క రకంగా ఉందా లేదా? కొన్ని కోట్ల కోట్ల ఫామ్స్ మనకు కనబడుతున్నాయి. ఈ ఫామ్స్ తేడా ఎందుకు ఉన్నాయి అంటున్నాను? ప్రపోర్షన్ లో తేడా ఉంది. ఈటీవీ ఛానల్ వస్తుంది, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ వస్తున్నాయి, అన్ని ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే వస్తుందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉందా లేదా? సేమ్ అదే విధంగా దీంట్లో ఒక మిక్చర్ ఓ రకంగా ఉంది కాబట్టి ఈ కలర్, దీంట్లో ఒక మిక్చర్ ఉంది కాబట్టి ఈ కలర్, దీంట్లో అట్లా టోటల్ గా అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ మిక్చర్స్ వలన డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు ఏర్పడ్డాయి. ఓకేనా? కాబట్టి అన్నిట్లో ఏముంటాయి? దీంట్లో ఏముంటాయి? మూడు ఉంటాయి. ఏంటి? పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. అవునా? డిఫరెంట్ రేషియో కావచ్చు, కానీ ఈ మూడు ఉంటాయి. అదే కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటది? దీంట్లో అసలుది ఉంటుంది. అసలుది చెప్పట్లా, దైవం కూడా ఇక్కడ ఉంటాడు, దీంట్లో ఉంటాడు. దైవం, దైవం శక్తి కూడా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు నా బాడీ సపోజ్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ రేషియో, కానీ దీంట్లో దేవుడు కూడా ఉన్నాడు, దైవశక్తి కూడా ఉంది. సో అన్నిట్లలో కంపల్సరీ దాగి ఎవరుంటారు? సీక్రెట్ గా ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు లైట్స్ ఇవన్నీ ఫ్యాన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దీంట్లో కామన్ గా ఉన్నది ఏంటి? కరెంటు. ఫామ్ ఉందా కరెంటుకు? లేదు. కానీ ఫ్యాన్ లో కాగానే గాలిగా మారిపోయింది, ఇక్కడ లైట్ గా మారిపోయింది, అక్కడ కూల్ గా మారిపోయింది. కానీ అన్నిట్లో కామన్ గా ఉన్నది ఏంటి? భగవంతుడే. దీన్నే నేను ఎనర్జీ అంటున్నాను, కాన్షియస్ అంటున్నాను. సో ఆ కరెంట్ లో మూడు ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడికి వచ్చే వరకు అకార్డింగ్ టు ది రేషియో మారిపోతున్నాయి అంటున్నాను. ఇది బేసిస్, ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సో దీంతో మొత్తం మీ టోటల్ నేను చెప్పింది చేయాలి, చేస్తేనే మీకు మార్పులు వస్తాయి. సో ఈ బేస్ కరెక్ట్ గా పెట్టుకోవాలి మీరు. ఓకేనా? పునాది గట్టిగా ఉంటే, కరెక్ట్ గా ఉంటే ఇల్లు నిలుస్తుంది కరెక్ట్ గా. కానీ మీ పునాది లేదనుకోండి, కరెక్ట్ గా పాజిటివ్ థింకింగ్ అనే దరిద్ర పునాది ఉందనుకోండి, ఎలా అయిపోయింది మన జీవితాలు? పాజిటివ్ థింకింగ్ ఇది బేస్ పెట్టుకున్నారు రెండు రోజులు, బాగుందా లైఫ్? దరిద్రంగా ఉంది. మూడు గుణాలు ఈక్వల్ అనే బేస్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసి చూడండి, ఎట్లా సీన్ మారిపోతుందో చూస్తాను. అంటే దైవమే బేస్ గా పెట్టుకొని జీవితాన్ని నడిపించి చూడండి, ఎలా మారిపోతుందో చూడండి. అర్థమైంది కదా? సో ప్రతి దాంట్లో మూడు గుణాలు సమపాళ్లలో ఉంటాయి. అది సీక్రెట్ గా ఉంటుంది, అది మనకు కనబడదు, బికాజ్ ఇట్ డజంట్ హావ్ ఎనీ ఫామ్. దాని బేసిస్ మీద ఏదో ఒక, ఇప్పుడు ఇది ప్యూర్ ఒకటే ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ వచ్చేవరకు ఎన్ని రూపాయలు మారిపోయింది? 5 రూపాయలుగా మారి. సో ఇక్కడ దీన్ని నేనేమంటున్నానంటే ఇది ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్ అంటున్నాను. ఇది ఇక్కడికి వచ్చే వరకు 5 రూపాయలుగా మారిపోయింది, ఇదే మాయా. అర్థమైంది కదా? సో ఇక్కడే కనబడుతుంది మనకు క్లియర్ గా, ఇక్కడ ఏకత్వం, ఇది ద్వంద్వం, విభజన. ఓకేనా? సో మనం ఇక్కడి నుంచి మన టార్గెట్ ఇక్కడికి రీచ్ అవ్వడం, ఇక్కడికి రీచ్ అయ్యి లేదా మిడ్ పాయింట్ లో ఉండడం. ఫస్ట్ ఇక్కడికి రీచ్ కావాలి, తర్వాత మిడ్ పాయింట్ లో ఉండి దీనికి ఎనర్జీ ఇవ్వాలి, ఇక్కడ నుంచి ఎనర్జీ తీసుకొని దీనికి ఇవ్వాలి. అది తర్వాత క్లారిటీకి అర్థమైంది. ఓకేనా? బేస్ అర్థమైందిగా. సో మీకు మూడు రకాల కంపల్సరీ థాట్స్ ఉంటాయి, మీరు ఎంత వద్దన్నా అవి ఉంటాయి, అది బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఈ మూడింటి యొక్క ఉపయోగం, మైండ్ లో ఈ మూడు థాట్స్ మీకు లేకపోవడమే ప్రాబ్లం, నెగిటివ్ థాట్స్ లేకపోవడమే మీకు ప్రాబ్లం. కొత్తగా చెప్తుంటాను నేను, అది అందరూ పాజిటివ్ థాట్స్ లేకపోవడం ప్రాబ్లమ్స్ అంటున్నారు, నేనేమంటున్నానంటే నెగిటివ్ థాట్ కూడా లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లమే అవుతుంది అంటున్నాను. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా, తెలిసిన వాళ్ళు మాట్లాడకండి, తెలియని వాళ్ళు. నేను క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు, మీకు మతిమరుపు ఉండాలా, మెమోరీ పవర్ ఉండాలా నా క్లాస్ వినడానికి? కొత్త వాళ్ళు చెప్పాలి, నా క్లాస్ వినాలంటే ఒక మతిమరుపు ఉంటే సరిపోతుందా? ఉన్నది మర్చిపోతారు. ఏదో ట్రై చేయండి, తగులుతుంది కదా, అన్ని ఆప్షన్స్ చెప్పండి. మామూలుగా మీరేమంటారు, నా క్లాస్ వినడానికి ఏం కావాలి చెప్పు, ఏదో ఒకటి ఏది కావాలి, మతి మరపా మేము పోరా, గుర్తుపెట్టుకోవడం. నేను దాని గురించి అవసరం ఉన్నప్పుడు పిల్లలకు జస్ట్ ప్రజెంట్ లో నా మాట వినడానికి మీకు మతి మరుపు ఉండాలా, మెమోరీ పవర్ ఉండాలా, జస్ట్ వినడానికి. తర్వాత సంగతి అనాలిసిస్ కెళ్ళకు, జస్ట్ వినడానికి. రెండు అబ్బో కాదు, నేను మతి మరుపు గురించి మాట్లాడితే మేము కాన్సన్ట్రేషన్ గురించి చెప్తాను. మతి మరుపు ఉండాలా, మెమోరీ పవర్ ఉండాలా? మతి మరుపు ఉంటే నేను చెప్పింది ఎలా రిసీవ్ చేస్తుంది? వింటారు, వింటే ఏం లాభం, అది మళ్ళీ ఇటు నుంచి వెళ్ళిపోతుంది మతి మరుపు ఉంటే. వెరైటీగా చెప్తున్నారు, అందులో ఆయన మెమోరీ పవర్ అంటే మీరు మతి మరుపు అన్నారు. చెప్పండి, అంటే ఏం కావాలి, మతి మరుపు ఉండాలా, మెమోరీ పవర్ ఉండాలా? టోటల్ ఇగో ఇక్కడే క్రియేషన్ అంతా దాగి ఉంది. ఇది అర్థం చేసుకోక, చిన్న విషయం అండి, చిన్న విషయం ఇది. ఇది కూడా మనం గుర్తించలేదు, ఎంత మాయలో ఉన్నామో అని. ఎవడో ఏదో చెప్తే ఏదేవాళ్ళకి నమ్మాం, కానీ ఇప్పుడు చూడండి ఎన్ని మాటలు మారిపోతున్నాయి. నా క్లాస్ విన్నంత వరకు మీరేమనుకున్నారు, మెమోరీ పవర్ ఉండాలనుకున్నారా లేదా అనుకున్నారు లేదా? ఇప్పుడు ఏదో ఒకటి మూడు 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 అంటున్నాను కాబట్టి మారిపోతున్నాయి మాటలు. కానీ నా క్లాస్ విన్నంత వరకు మీరేమన్నారు, ఓన్లీ పాజిటివ్ థింకింగ్, మతి మెమోరీ పవరే ఉండాలి, దరిద్ర మతి మరుపు అన్నారు. ఎస్ఆర్ నో అన్నారు లేదా? కానీ కొద్ది కొద్దిగా మాటలు మారుతున్నాయి, కానీ దీనికి క్లారిటీగా మీకు అర్థం కావాలి. మతి మరుపు ఉండాలా, మెమోరీ పవర్ ఉండాలా, న్యూట్రల్ ఎనర్జీ ఉండాలి, ఏది ఉండాలి? ఇది కరెక్ట్ గా ఉంటే సూపర్ గా మీరు క్లాస్ వినగలుగుతారు. మామూలుగా మీకు తెలుసు కదా, క్లాస్ లో చాలా సార్లు బాడీ ప్రజెంట్ అంటే ఏం జరిగింది, అప్పుడు ఏం జరుగుతుంది, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అంటే ఏం జరుగుతుంది? మీరు మాట్లాడదు, నేను చెప్పేశాను. నేను బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అంటే ఏం జరుగుతుంది అంటే మైండ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ సంథింగ్, అది ఫ్యూచర్ కావచ్చు లేదా పాస్ట్ లో రికార్డ్ అయింది కావచ్చు, అవునా కదా? మైండ్ అబ్సెంట్ అంటే ఇక్కడ లేదు కానీ ఎక్కడో ఉంది మైండ్, డెఫినెట్ గా ఏదో ఆలోచిస్తున్నాము, అవునా? ఎక్కడో ఉన్నారు. అయితే పాస్ట్ అంటే మెమొరీ, ఎక్స్పెక్టేషన్ అంటే ఫ్యూచర్, అవునా కదా? సో ఈ రెండిట్లలో ఉండడం వల్ల ప్రజెంట్ లో జరిగేది మీరు వినలేకపోతున్నారు. ఎసార్నా? సో బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు నా క్లాస్ వినాలంటే మీకు మతి మరుపు ఉండాలి అంటున్నాను. అలాగే మెమొరీ పవర్ కూడా ఉండాలి అంటున్నాను,
రెండు ఉండాలి.
అలాగే న్యూట్రల్ ఎనర్జీ ఒకటి కూడా ఉండాలి. చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ గానే రిసీవ్ చేసుకుంటారంటే జస్ట్ వింటున్నాడు ఆయన. ఎస్ఆర్ను విన్నది విన్నది నుంచి వెళ్ళిపోతే వేస్ట్ గా. అంటే ఒకడు వినాలి, ఒకడు ఏం చేయాలి, విన్నది ఏం చేయాలి, స్టోర్ కావాలా డిలీట్ కావాలా? అవునా, స్టోర్ కావాలి. అంటే ఏం కావాలి? మతి మరప మెమొరీ పవర్. స్టోర్ చేసేది ఎవరు? మరి మతి మరపు రోల్ ఏంటి? డిలీట్ చేస్తే పాతదంతా మర్చిపోతే మీ పేరే గుర్తుండదు మీకు. స్టోర్ ప్లేస్ ఉందనుకుందాం, సపోజ్ లేదు ప్లేస్ లేదన్న దాన్ని ఆప్షన్ వేరే. సో ఆల్రెడీ ప్లేస్ ఉందనుకుందాము. సో మతి మరపు యొక్క రోల్ ఏంటి? ఇక్కడ రోల్ ఏంటి? సపోజ్ చాలా మంది పిల్లలు అడుగుతున్నట్టు, సార్ నేను ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి సరిగ్గా ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నా, దీనికి కారణం అంటే ఏమంటారు మీరు? మతి మార్పు అంటారు. నో, మతి మార్పు ప్రాబ్లం కాదు, మెమొరీ పవర్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే అంటున్నాను. వాడు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసినప్పుడు సోషల్ గుర్తు వచ్చింది అనుకో, ఎట్లా రాస్తాడు ఎగ్జామ్? మరి ఇంగ్లీష్ సోషల్ స్టోర్ అయ్యలేదా మైండ్ లో, ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్ రాసినప్పుడు సెకండ్ క్వశ్చన్ గుర్తొస్తే అన్ని చదువుతాం కదా మనం, క్వశ్చన్ ముందు చదువుతాము, అమ్మ ఏమేమి ఉన్నాయో తెలియదు, ఇవన్నీ రాయాలని తెలుసు, వీటన్నిటికి ఆన్సర్లు మనకు తెలుసు. ఫస్ట్ రాస్తుంటే సెకండ్ గుర్తు వచ్చింది అనుకో, ఎట్లా ఉంటుంది ఆన్సర్? చిన్నప్పుడు చూసాం కదా పందుల పెంపకం ఉన్న పిల్లల పెంపకం, రెండొకేసారి టీవీలో సీరియల్ సినిమాలు వచ్చింది కదా రాజేంద్ర ప్రసాద్, రెండు మిక్స్ అయినాయి అనుకో రేడియో స్టేషన్ లో, ఎలా ఉంటుంది? అలాగే రాస్తున్నాం మనం. రీమిక్స్ రిమిక్స్ అవుతున్నాయా లేదా? వై? బికాస్ దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ ఈ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ మధ్య లేకపోవడము. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మతి మరపు? ఇక్కడ ఉందా లేదా మతి మరపు రోల్? మనకి సెకండ్ ఎగ్జామ్ గుర్తుకు రావాలా వద్దా? ఎప్పుడు రావాలి? ఫస్ట్ క్వశ్చన్ రాజాక మరి అంతవరకు ఏం చేయాలి? ఉండాలి కానీ గుర్తుకు రావాలి, మెమొరీలో ఉండాలి కానీ గుర్తుకు రావాలి. మెమొరీలో ఉంచుకొని గుర్తుకు వస్తుంటే మిక్స్ అయిపోతాయి. సో ఉండాలి కానీ గుర్తుకు రావద్దు అంటే ఏం చేయాలి? మతి మరపు
రోల్
రోల్ ఉండాలి. మతి మరపు ఏం చేస్తుంది? టెంపరీ డిలీట్, పర్మనెంట్ డిలీట్, రెండు ఆప్షన్స్ ఉంటాయి మతి మరపులో. సో మనం ఇంట్లో సపోజ్ ఇల్లు ఉడుస్తున్నారు, సపోజ్ ఇక్కడ ఏదో అన్నెసెసరీ ఐటమ్ ఉంది ఉంటే ఏం చేస్తారండి మీ ఇంట్లో? అనవసరమైన వస్తుంటే ఏం చేస్తారు? పడేస్తారు కదా బయట. అవసరం ఉంది ఎప్పుడైనా అంటే ఏం చేస్తారు? పైన పడేస్తారు. ఇప్పుడే అవసరం ఉంది అంటే పక్కనే పెడతాం. సో సేమ్ అదే విధంగా మతి మరపు కూడా ఈ రోల్ ప్లే చేస్తుంది. శివుడు కూడా మెంటల్ గాడేం కాదని, డిస్ట్రాయర్ కదా, విధవ కాదు కదా, దేని పడుతుంది అని డిస్ట్రాయ్ చేయడు. దేన్ని డిస్ట్రాయ్ చేస్తాడు? ఏదైతే అనవసరమో. మీకే ఇంత తెలివి ఉంటే అనవసరమైందని వెంటనే బయటపడేస్తున్నారు, ఎప్పుడు అంటే పైన పెట్టుకుంటున్నారు. మీకే ఇంత తెలివి ఉంటే ఆయన తెలియలేదండి, ఉందా లేదా? శివుడికి మెంటల్ ఏం కదా అందుకే. ఓకే, సో కాబట్టి అనవసరమైంది, పూర్తిగా అనవసరమైంది, టోటల్ డిలీట్ చేస్తాడు. ఎప్పుడైనా అవసరం ఉంటే లోపల పెడతాడు, ఇప్పుడే అవసరం ఉంటే మనం గుర్తు చేస్తాడు. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పర్ఫెక్ట్ రాయకపోవడానికి కారణము, నా క్లాస్ సరిగ్గా వినకపోవడానికి కారణం ఏంటి? మూడింటి మధ్యలో ఎక్కువ తక్కువలు ఉండడం, కోఆర్డినేషన్ లేకపోవడం, డామినేషన్ ఉండడము, మీకు సరిగైన అవగాహన లేకపోవడం వల్లే మీరు సరిగ్గా క్లాస్ వినలేరు. ఎస్ఆర్ రావు. సో ఈ మూడు కలవాలని ఒకసారి చప్పుడు కొట్టాలి ముగ్గురికి బ్రహ్మర్షి మహేశ్వర. సో నేను దీన్ని థాట్ లెవెల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటున్నాను. సో మీరు నెగిటివ్ థాట్ వద్దంటున్నారంటే శివుడిని వద్దంటున్నట్టే. కావాలవుద్దాం మరి నేను ఇచ్చిన ఎక్స్ప్లెయిన్. సో ఈ మతి మరపు గురించి చెప్పానే, ఈ మతి మరపు డైలీలో డైలీ ఎంతసేపు ఉండాలి మీకు?
మనం ఇంటి నుంచే
కొంచెం ఆగండి, మీరు విన్నారుగా. మతి మరపు ఎంతసేపు ఉండాలి 24 అవర్స్ లైఫ్ లో? విన్నంతసేపేనా? మతి మరపు ఎంతసేపు ఉండాలి చెప్పు చెప్పు కరెక్టే. 24 అవర్స్ మతి మరపు ఉంటే మేము ఏం గుర్తుండదు కదా. యూజ్ ఎంత రోజులాగా వాడుకుంటే కోపం వచ్చేస్తా శివుడికి, వాడుకొని వదిలేస్తావు నీ సంగతి చెప్తావు అంటాడు. అవునా, 24 అవర్స్ మతి మరపు ఎందుకు ఉండాలి? అది కూడా క్లారిటీగా చెప్పాలిగా. ఇప్పుడంటే వింటున్నావు కాబట్టి మతి మరపు అవసరం, విన్నాక ఏం చేస్తారు? ఆమె ఏదో వంటలు ఉండవు అక్కడ ఏదో అక్కడ కూడా మతి మరపు అవసరమా లేదా? అవసరమా లేదా? వంట వండేటప్పుడు అవసరమా కదా?
వంట వండేటప్పుడు మర్చిపోవాలి మళ్ళీ.
ఏం మర్చిపోవాలి? అంటే ఏ పని చేస్తుంటే దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే మతి మరపు దానికి రిలేటెడ్ కానివన్నీ మనం మర్చిపోవాలి, అప్పుడే దాని మీద దృష్టి పెట్టగలుగుతాం కదా. మీరు జాబ్ చేస్తారు అక్కడికి వెళ్ళి, ఈ నాగరాజు గుర్తొచ్చింది అనుకోండి, శ్రీధర్ అట్లా తిట్టాడు అన్నాడు అని గుర్తొస్తే యు కాంట్ డూ వర్క్. సో అప్పుడు శ్రీధర్ కూడా అవుట్డేట్ అయిపోతాడు, అక్కడ అవసరం లేదు. ఓకే, నేను చెప్పిన నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేస్తారు కావచ్చు, కానీ అనవసరమైన అక్కడ ఏది అవసరమో అది గుర్తుకుండాలి. సో అనవసరమైన మర్చిపోవాలి. సో మతి మార్పు ఎంతసేపు ఉండాలి మన లైఫ్ లో? మెమోరీ పవర్ ఎంతసేపు ఉండాలి? న్యూట్రల్ ఎంతసేపు ఉండాలి? మూడింటి మధ్యలో కోఆర్డినేషన్ ఎంతసేపు ఉండాలి? ఉండాలా? సో ముగ్గురు కలిసికట్టుగా ఉంటేనే 24 అవర్స్ లో లైఫ్ మీ బాగుంటుంది, లేకుంటే దరిద్రంగా తయారవుతుంది మీ లైఫ్ లో. అదే లోపం అంటున్నాను నేను. ఎస్ అన్న, ఆలోచించి చూడండి, మీరు ప్రతి పనిలో మీ పని సరిగ్గా కావట్లేదు, మీరు బ్యాలెన్సింగ్ గా ఉండట్లేదు అంటే అర్థం ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది, మూడింటి మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఎగ్జాంపుల్, నాకు చాలా మంది ఫోన్ చేశారు, సార్ బాగా నెగిటివ్ థాట్స్ వస్తాయి సార్, బాత్రూమ్కి వెళ్ళంగానే జారి పడతా ఆలోచన వస్తుంది సార్ అన్నారు. ఇది ఆలోచన కరెక్టా కాదా? ఈ ఆలోచన రావడం ఏంటంటే ప్రతి కరెక్ట్ అంటారు. ఇప్పుడు మామూలుగా నా క్లాస్ వినక ముందు బాత్రూమ్కి వెళ్తే జారి పడతా అన్న ఆలోచన రావడం కరెక్టా తప్ప? అదే మామూలుగా నా క్లాస్ వినక ముందు ఏమనే వాళ్ళు
తప్పు
అంటారు. అవునా? వస్తే ఏంటి, రాకుంటే ఏంటి ప్రాబ్లం చెప్పండి.
నెగిటివ్ ఆలోచన జాగ్రత్త అడిగేసుకున్నారు, చూసుకున్నారు,
జాగ్రత్త పడతారా? సపోజ్ స్టార్ట్ రాలేదు అనుకోండి, ఇక్కడ నడిచినట్టు అక్కడ నడిస్తే
అంటే ప్రతి సమయం కూడా నెగిటివ్ ఆలోచన ఉండాలి. ఏ టైంలో ఏది అవసరం మనం స్వీకరించాలి.
మూడు కోఆర్డినేషన్ లో ఉండాలి అక్కడ. అరే అక్కడికి వెళ్తారు, ఇట్లా వెళ్ళు, ఇలా వెళ్ళకు, ఇలా వెళ్తే ఇలా అయితే అంటే పాజిటివ్ నెగిటివ్ కీడించి మెల్లించి వెళ్ళినట్టు. అరే బాత్రూమ్కి వెళ్తాం కాబట్టి జారి పడదు, కొద్దిగా మెల్లినాడు, మెల్లిగి నడితే కింద పడు. అంటే పాజిటివ్ నెగిటివ్ అక్కడ కోఆర్డినేషన్ ఉందో లేదు. సో కంపల్సరీ నెగిటివ్ థాట్ రావాలి. అలాగే వెహికల్ నడుతున్నారు, యాక్సిడెంట్ కావాలని థాట్ రావాలా వద్దా? యాక్సిడెంట్ అవుతుందేమో థాట్ రావాలా వద్దా?
రావాలి.
అంటే ఏ ఎల్లురా ఫాస్ట్ వెళ్ళరా, ఫాస్ట్ వెళ్ళరా థాట్ వస్తుంది. ఎదురుగా మనిషి ఉన్నాడు అయినా అంటాను, ఏమైతుంది ఇద్దరు అర్థమైందా? సో యాక్సిడెంట్ అవుతుందేమో అనే థాట్ వస్తే అప్పుడు ఏం చేస్తాము? బ్యాలెన్స్ గా ఉంటాం. అంటే ఎక్సలేటర్ బ్రేక్ రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి అంటున్నాను. ఆ నెగిటివ్ థాట్ ఏంటి? బ్రేక్ లాంటిది, అవును కదా? పాజిటివ్ థాట్ ఎక్సలేటర్ లాంటిది, ముందుకు తీసుకెళ్తుంది. సో అర్థం చేసుకోండి, ఈ మూడు థాట్స్ కంపల్సరీ మన జీవితంలో అవసరము. సో మూడింటిని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? క్లియర్ గా ఉందా లేదా? సో మూడు థాట్స్ చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్లలో ఏ చిన్న లోపం జరిగినా మొత్తం మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం చేసింది అదే పని, ఓన్లీ పాజిటివ్ ఉండాలి, ఓన్లీ పాజిటివ్ ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్ చెప్తే నమ్మే దరిద్రం, మనకు బుద్ధి బుర్రలు లేవు. మన వెనకట వాళ్ళు కీడించి మేలించమని చెప్పారు. ఈ దరిద్రంగా అమెరికన్ కల్చర్ వచ్చేసి వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు, బాడీ పరంగా హాఫ్ ఆఫ్ నాలెడ్జే. కానీ వాళ్ళ మాట మనం నమ్ముతున్నాము. మన యోగులు చెప్పింది మనం నమ్మట్లే, మన కృష్ణుడు చెప్పింది మనం నమ్మట్లే. ఏం చెప్పాడు కృష్ణుడు? కష్టాలు రావని చెప్పాడు, పాజిటివ్ థింకింగ్ లో ఉండమని చెప్పాడా కృష్ణుడు? కష్ట సుఖాలను సమంగా స్వీకరించాలి అన్నాడు. మెంటారా కృష్ణుడికి ఏమన్నా? ఎందుకు చెప్పాడు ఆ మాట? అదే ఇంగ్లీష్ వాళ్ళు సైకాలజిస్ట్ లా మాట్లాడుతున్నారా? ఏమంటున్నారు? పాజిటివ్ థింకింగ్ అంటున్నారు. అంటే ఏంటి? ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నారు లేదా మన లోపల? అర్థమైంది కదా? సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, మన యోగులు మన ఋషులు చెప్పిందే పర్ఫెక్ట్. ఇంకా దాంట్లో కూడా ఎన్నో అప్డేషన్స్ ఉంటాయి ఎంత చెప్పినా కూడా. సో కాబట్టి ఈ మూడు థాట్స్ ను మీరు మైండ్ లెవెల్లో కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సో అంటే ధర్మస్థాపన చేయాలి, మీరు ధర్మంగా ఉండాలి. చాలా మందికి ధర్మం ధర్మ ధర్మం అంటారు. సో వాట్ ఈస్ ధర్మం? సో ధర్మం యొక్క డెఫినేషన్ ఇక్కడ నేను మా క్లియర్ గా చెప్తున్నాను. చాలా మంది ఎవడు పడితే ఆడే ధర్మం అంటున్నాడు. ఆ చెడ్డోరు కూడా చంపడం మహారాజు ధర్మం అంటాడు, మంచివాడమో సేవ చేయడమే ధర్మం అంటాడు, న్యూట్రల్ గా ఉండేవాడు అందరూ బాగుపడాలనుకుంటాడు. సో ఎవరి ధర్మం వాళ్ళు చెప్తున్నారు. సో వాట్ ఈజ్ రియల్ ధర్మం అంటే ఏంటి? ధర్మం మనం కాపాడితే మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది అంటారు, అవునా? సో ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాలి వాట్ ఈజ్ ధర్మం అనేది. ఓకేనా? నిన్న ఒకటి వాట్సాప్ లో నాకు ఒకటి వచ్చింది, ఏంటంటే పెద్దవాళ్ళకు కొద్దిగా కోపం రావచ్చు కానీ మొత్తం మీరు అర్థం చేసుకోవాలి క్లియర్ గా. మీకు ఇబ్బందిగా అనిపించినా నేను అయితే చెప్పకుండా ఉండను, సత్యం కాబట్టి చెప్పాలి క్లియర్ గా. ఓకే, సో ఏం చెప్పారంటే, ఏం జరిగింది, ఇందిరాగాంధీ ఓడిపోయిందట. ఇందిరాగాంధీ ఓడిపోయాక మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన టైంలో ఏం జరిగిందట, ఒక ఇందిరాగాంధీ ఒక యోగి దగ్గరికి, ఎవరో మహర్షి సమ ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిందట. వెళ్తే ఆయన ఏం చెప్పాడట, మాకు మీ ఆశీర్వాదం కావాలి, నేను మళ్ళీ గెలవాలి అని అడిగిందట. అంటే ఓకే అన్నాడు, నేను చెప్పింది చేయండి, డెఫినెట్ గా గెలుస్తారు, కానీ నాకు ఒక ఫేవర్ చేయాలి వన్స్ మీరు పీఎం అయ్యాక అన్న. ఏంటి ఆ ఫేవరు? గోవధను నిషేధించాలి అని. సరే ఓకే అన్నట్టు ఓకే అంది. ఏదో జరిగింది మొత్తానికి ఆమె గెలిచింది. గెలిచాక ఇక పట్టించుకోలే అంటే కేరే చేయలే స్వామీజీని, మర్చిపోయింది. పోయి అడిగాడట ఆయన, నో అన్నట్టు. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు అగేనెస్ట్గా, ధర్నాలు చేస్తారు స్వామీజీలు చేస్తే ఫైరింగ్ చేయించిందట. దాంట్లో ఎంతో మంది సన్యాసులు వాళ్ళు చనిపోయారు. చనిపోయాక ఏం జరిగింది, ఇందిరాగాంధీ వాళ్ళ పిల్లలందరూ కూడా అదే రోజు చచ్చిపోతున్నారట. గోవుకు సంథింగ్ ఏదో గుర్తులే నాకు ఆ డే, ఆ తిథి రోజే అందరు చచ్చిపోతున్నారట. చూడండి, మీరు ధర్మాన్ని హర్ట్ చేశారు కాబట్టి ఆ ధర్మం మిమ్మల్ని శిక్షిస్తోంది అని కన్క్లూజన్.
అవును, రాజీవ్ గాంధీ కాల్చి చంపారు, వాడు హెలికాప్టర్ లో
కాలిపోయారు. రైట్. సో ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతోంది అని వాళ్ళు ఇచ్చారు. ఇది కరెక్టేనా? సో స్వామీజీలు ధర్మం వైపు ఉన్నారా? నేనేం చెప్పాను, ధర్నాలు చేస్తే ఏం జరిగింది, కాల్పులు ఎవరు చచ్చిపోయారు ఫస్ట్? ఎంతమంది చచ్చిపోయారు? ఎంతో ఒకరో ఇద్దరు, ఒకరైనా పర్లేదు. మరి ధర్మం మనల్ని కాపాడుతుంది, మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నారు కదా. స్వామీజీలు ఎందుకు చచ్చిపోయారు అన్నారు చెప్పండి.
అందులో కొంతమంది ధర్మం వైపు లేరు.
గోవధను కాపాడడం ధర్మమే కదా. ధర్మమేనా? ధర్మమేదా? ఎట్లా చెప్పావు ధర్మం? నీకేం తెలుసు ధర్మం? అంటే కుక్కని చంపితే పాప ధర్మం కాదా? దాన్ని ఎందుకు ప్రొటెస్ట్ చేయరు? అదే చెప్తున్నాను, అసలు ధర్మం ఏంటో అర్థం చేసుకోవాలి. ధర్మము స్వామీజీలను ఎందుకు కాపాడలేదు అంటున్నాను. వాళ్ళు ప్రొటెస్ట్ చేసింది, వాడు చెడ్డోడో మంచోడో కానీ నేను చెప్పింది, వాడు ప్రొటెస్ట్ చేసింది దేనికోసము? గోవధను రక్షించడమే. అన్నప్పుడు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, ఇందాక ఎందుకు చచ్చిపోయిందంటే అర్థం ఉంది. సరే, ఇవి మనకు కనబడుతుంది క్లియర్ గా, అవి మోసం చేసింది కాబట్టి. కానీ స్వామీజీలు ఎందుకు చనిపోయారు? వాట్ ఇస్ ధర్మం ఇక్కడ? పాండవులు ధర్మపరులా అధర్మపరులా? ధర్మపరులేనా? ఏం మాట్లాడరు, శాస్త్రం ఘోషిస్తోంది. మరి యుద్ధంలో ఎవరు
ఇంత క్లారిటీ మాకు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే వివాదం లేదు కాబట్టి వాళ్ళ స్థితిలో కూర్చొని చెప్పింది వినగలుగుతున్నాం
అది. సో నేనేమంటున్నా అంటే పాండవులు అధర్మపరులు అంటున్నాను. నాకున్న జ్ఞానం ప్రకారం అది కరెక్టా, తప్ప మీరు తర్వాత అనాలిసిస్ చేయాలి. అందుకే తొందరపడకండి, నిర్ణయం తీసుకోకండి అంటున్నాను నేను. నమ్ముతారా అధర్మపరులు అంటే పాండవులు? ధర్మపరులా ధర్మపరమా పాండవులు? మామూలుగా మీకు తెలిసిన జ్ఞాన ప్రకారం మరి ఎందుకు కాపాడలే పాండవులను ఆ ధర్మము? అవును, ఉప పాండవులు అందరూ ఎందుకు చచ్చారు? పాండవులు ఐదుగురు, ద్రౌపది మిగిలారు, మిగతా అందరూ తపాయినాయి కదా. వీళ్ళ పిల్లలందరూ ఎందుకు చచ్చారు? వాళ్ళందరూ ధర్మం అయిపోయింది యుద్ధం చేస్తారు కదా. పాండవుల తరఫున వాళ్ళు 8,000 మంది చచ్చిపోయారు సైనికులు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? పాండవులు, పాండవ ఉప పాండవులు కొడుకులు, వాడి పేరేంటి వాడి కొడుకు మెయిన్ అభిమన్యుడు, వాడు ఎందుకు చనిపోయాడు? ధర్మం వైపే ఉన్నాడు కదా, మీరు అనుకునే ధర్మం. మరి ధర్మం ఎందుకు కాపాడలేదు వాడిని? ఆ ధర్మ పరుడు చేతిలో చనిపోయారు, ఎందుకు చనిపోయారు అంటున్నాను. సో వాట్ ఈస్ ధర్మం, వాట్ ఈస్ అధర్మం అనే ప్రశ్న మనకు ఉదయించాలి. ఇప్పుడు నిజంగా వాడు ధర్మమే అయితే ధర్మ కృష్ణుడే ఉన్నాడు, సరే పక్కకున్నాడా లేదా మొత్తానికైతే ఉన్నాడు, వాళ్ల వైపు ఉండే యుద్ధం చేస్తున్నాడు, ఘోరంగా నరికి చంపారు. ఎస్ఆర్ నో? మరి ఎందుకు కాపాడలేదు ధర్మం అంటున్నాను. అంటే నువ్వు అనే డెఫినేషన్ రాంగే కదా. అంటే ధర్మం ఇంత కాపాడుతుందా లేదా అది కూడా డౌట్ పడాలి. ఇంతకు ధర్మం అంటే ఏంటి, ఏది మనల్ని కాపాడుతుంది? వీటన్నిటికీ మళ్ళా క్వశ్చన్ వేసుకుని క్లారిటీగా లోతుకు వెళ్ళాలి, వాటి ధర్మం తెలుసుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు. నిజంగా ధర్మపరుడు బాధపడతాడా అండి? అసలు వాటి ధర్మం అంటే ఏంటి? ఆనందం, ప్రేమ. ఆ ధర్మ స్థితిలో ఉండి ఏది చూసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలా ఉంటాడు ధర్మపరుడు? అంటే పాండవులు కృష్ణుడు ఒకటేనా? మరి పాండవులు ధర్మంలో ఉన్నారా, కృష్ణుడు ధర్మంలో ఉన్నారా? మరి పాండవులు అధర్మంలో అయితే కాపాడుతుంటాడు ఆయన. ధర్మం చేస్తేనే కాపాడడం అంటే ధర్మంలో ఉన్నట్టే కదా, ధర్మాన్ని ఆచరణ చేస్తున్నాడు కదా. సో కృష్ణుడు చేసే ఆచరణకు పాండవులు చేసే ఆచరణకు తేడా ఉందా లేదా? వీళ్ళు మనుషులు అంటున్నాం, ఆయన దేవుడు అంటున్నాము. వీళ్ళు జీవుడికి ప్రతినిధి, ఆయన దేవుడికి. ఈ ధర్మానికి ఆ ధర్మానికి తేడా ఆయనకి? నేను అదే ఆ ధర్మం గురించి మాట్లాడుతున్నా. పాండవులు నిజంగా కృష్ణుడే ధర్మపరుడు అయినప్పుడు మరి పాండవులు ఎవరు? వీళ్ళు ధర్మం వైపు ఉన్నారా అధర్మ వైపు ఉన్నారా?
మాయలో ఉన్నారు, మాయకి అతీతంగా ఉన్నాడు ఆయన. మాయకి అతీతం ఆయన తెలుసు. వీళ్ళ మాయలో ఉన్నప్పుడు ఈ అతీతాలు ఏం తెలియదు, మూల తెలియదు.
అతీతం గురించి కాదు, అసలు ఈ ధర్మానికి ఆ ధర్మానికి తేడా ఏంటి?
మాయకు
అతీతంగా ఉన్న వాళ్ళకి మాయకు అతీతంగా ఎలా చేరాడు ఆయన? ఏం చేస్తే ఏ స్థితిలో ఉంటే మాయకు అతీతంగా? అదే ఇదే క్లారిటీ రావాలి మీకు.
దేనికి స్పందించకుండా
ఎలా వస్తుందా? దేనికి స్పందించకుండా ఎవరికి వస్తుందా సార్ స్థితి? అన్నిటినీ సాక్షిగా చూడగలిగే టాలెంట్ ఎవరికి ఉంటుందో ఒక పరమాత్మకే ఉంటాడు. ఎవడైతే ధర్మంలో ఉన్నాడో వాడు దేనికి స్పందించకుండా ఉంటాడు. ధర్మంలో ఉండడం అంటే ఏంటి? అద్దం లాగా ఉండడము. అంటే మంచి వాళ్ళు కనపడ్డా చెడ్డ వాళ్ళు కనపడ్డా అర్థం ఏమంటుంది? బాగుంది బాగాలేదు అంటుందా? నో జడ్జ్మెంట్. బాగుంది అనేది కూడా జడ్జ్మెంటే, గుర్తుపెట్టుకోండి. వీడు నిర్దోషి అనడం కూడా జడ్జ్మెంటే. సో బాగుంది అనేది కూడా జడ్జ్మెంటే. సో అర్థమైందనే జడ్జ్మెంట్ ఇస్తుందా? ఇలా చూస్తూ ఉంటుంది. సో గోవధ జరుగుతోంది, ఎవరు బాధపడతారు, మంచివాళ్ళా చెడ్డవాళ్ళ? గోవధ జరిగినప్పుడు పరమాత్మ గోవధ జరిగిన బాధ రాదా? సో గోవధ చేసేవాడి పట్ల ఇష్టపడతాడా పరమాత్మ? గోవధను రక్షించేవాడిని ఇష్టపడతాడా పరమాత్మ? గోవధ చే ధ్యాన ప్రచారం చేస్తే ఈమె అంటే ఇష్టపడతాడా? ధ్యానం అంటేనే తెలియదు ఈమె చూసి ఇష్టపడతాడు నాకు తెలియదు చేస్తుంది జనరల్ గా. పరమాత్మ ఎవరు ఇష్టపడతాడు? అందరినీ అపేరకంగా చూస్తాడా? శునక మాంసం తినేవాడిని
చూస్తాడు,
పండితుడిని. ఇదే కదా కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో. ఎస్ ఆర్ నో? మరి గోవధ చేసిన వాడిని, గోవధ రక్షించేవాడిని ఇద్దరిని ఒకే రకంగా చూస్తాడా? వీడికి స్పెషల్ ఫేవర్ చేస్తాడా? శివాజ్ఞలేంది? మరి మీకు గోవధ చేయాలని కోరిక ఎలా పుట్టింది? ఎగ్జాంపుల్ అన్నాను, నిజంగా మీకు పుట్టిందో నాకు తెలియదు. ఎవరిది తప్పు ఇక్కడ? ఈ తాట ఎక్కడి నుంచి వచ్చింది మీకు?
శివుడి దగ్గర నుంచి వచ్చింది.
ఐసీస్ వాళ్ళకి తాట ఎవరు పంపిస్తున్నారు నాశనం చేయండి రా అని?
శివుడి దగ్గర నుంచి వస్తుంది
కాదా? కోపం వస్తుంది మీకు. ఏంది ఇట్లా చెప్పేస్తాడు అని? ఎక్కడ డెస్ట్రాయ్ జరుగుతుందో దానికి అధిపతి ఎవరు? శివుడేగా. ఏ రూపంలో డెస్ట్రాయ్ జరిగినా ఘోరంగా అమ్మాయిలను నరికి రేపులు చేసి చంపేస్తున్నారు అక్కడ. ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అంటున్నాను నేను కాదా? ఇది మరి ఆలోచించాలి మీరు, ఇది డీపర్ గా మీరు ఆలోచించండి. నేనైతే నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ నాటకం ఇదంటా అంటున్నాను, పరమాత్మ యొక్క నాటకం అంటున్నాను. ముగ్గురు కలిసి చేస్తున్నారు, కొద్దిగా లోతుగా ఆలోచించి చూడండి, తొందరపడకండి, ఇప్పుడే నిర్ణయానికి రాకండి. ఇది కొద్దిగా డీపర్ సబ్జెక్టు, మీరు అనుభవంలో చేస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా ఇదంతా. ఓకేనా? అయితే శివాజ్ఞలేని చిమైన కుట్టదని డిఫరెన్స్ తీసేయండి అసలు, ఆ స్లోగన్ పట్టుకోకండి. ఎందుకంటే శివాజ్ఞ ఇవ్వలేదంట అన్నారు అనుకోండి, అయితే శివాజ్ఞ లేకున్నా కూడా జరుగుతాయి అనే మాట కూడా మాట్లాడండి. శివాజ్ఞలేని చిమైన కుట్టదని మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళు తిరుగుతూ కూర్చున్నారు అనుకోండి, వాడి సంగతి ఎందుకండి? ఇంట్లో భార్య భర్తలను ఇష్టం తిట్టుకుంటున్నారు మీరు, శివాజ్ఞలేని గొడవ జరుగుతుంది దాంట్లో. మరి దీనికి కర్త ఎవరు? దానికి కర్త ఎవరు? మరి ఎవరిని తిట్టాలి? ఆలోచించండి. లేకుంటే అది మాట మాట్లాడకండి, ఆ మాట అనకండి. శివాజ్ఞలేని చిమైన కుట్టదని తీసేయండి అంతేగాని, మాట ఒకటి చేసేతో ఒకటి అయితే పోతే ఒప్పుకోను నేను, అవునా కదా? సో శివుడు ఆజ్ఞ లేదు ఏం లేదు, అంత మనమే నడిపించుకుంటామనండి, ఏదైనా పర్లేదు. అర్థమైంది కదా? సో నేనేం చెప్తున్నానంటే, యూ మస్ట్ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ధర్మ. ధర్మం అంటే ఏంటంటే ఆనందమే, ప్రశాంతత, ప్రేమ, కరుణ, అంతే. ఎలా ఉన్నా అలా చూడడమే, ఏం జరుగుతున్నా ఎఫెక్ట్ కాకుండా చూసేవాడే ధర్మపరుడు. ఇంత చెలించడు ఏం జరుగుతున్నా, ఎంత చెడు జరుగుతున్నా, ఎంత మంచి జరుగుతున్నా మంచికి కూడా అట్రాక్ట్ కావడని చెప్తున్నాను ముందే. పాజిటివ్ కూడా అట్రాక్ట్ కాడు పరమాత్మ, అది ధర్మం అంటున్నాను. సో ధర్మంలో ఉన్నవాడు కళ్ళు తెరిచినప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కళ్ళు మూసి ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు. కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, పేపర్లన్నీ చదువుతున్నా అలా సాక్షిగా చూడగలుగుతాడు తప్ప ఎఫెక్ట్ కాడు, వాడే ధర్మంలో ఉన్నట్టు అంటున్నాను. కరెక్టా తప్ప ఇది? సో ధర్మంలో ఉండేది కేవలం పరమాత్మనే ధర్మంలో ఉంటాడు. అదే మరి అక్కడ తప్పు ఒప్పు మనం అడ్డుకుంటే నువ్వు పాప పుణ్యాలే ఉండిపోతావు. సో దీని గురించి ఇప్పుడు ఇంకా క్లియర్గా డీటెయిల్స్గా తెలుసుకోవాలి. మీరు పాప పుణ్యాలంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, అవన్నీ మీరు తర్వాత చెప్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకా ప్రూఫ్ కోసం. రాక్షసులు చెడ్డవాళ్ళు సార్ ఒప్పుకుంటారు కదా, ఇలా ఈ రాక్షసులే కదా, ఈ రాక్షసు లాంటి వాళ్లే కదా ఈ గో హత్యలు చేసేడు ఇవన్నీ చేసేది, అవునా? మరి రాక్షసులకు సపోర్ట్ చేస్తున్నది ఎవరు?
దైవం.
శక్తినిచ్చేది ఎవరు? శివుడేనా? భోళా శంకరుడు మెంటల్ గాడు. రాక్షసులు కూడా వరాలు ఇస్తాడు ఏంటండి, నేను తప్పు కదా? అలాంటి వాడిని మీరు ఎలా మొక్తారండి? రాక్షసులకు సపోర్ట్ ఇచ్చేవాడు మొక్తారు ఎవరైనా? అవును, మనకి ఇస్తున్నాడు వాడికి ఇస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం?
రాక్షసుడు తెలుసండి అంతే,
ఎవడు ఆయన దగ్గరకు వస్తే వాడికి ఇస్తాడు ఆయన, వాడు మంచోడా చెడ్డోడా ఆయన పట్టించుకోడు. సో రాక్షసులు ఇంత రెచ్చిపోవడానికి కారణం ఎవరు అంటున్నాను, వీళ్ళందరికీ ఎనర్జీ ఇచ్చేది ఎవరు? శివుడే కదా మెయిన్ బేసిక్. సరే శివుడు పక్కన పెట్టండి, ఫ్యాన్ ఉంది, ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు లేదా, లేదా మరి ఆ గాలికి బుద్ధి లేదంటే ఈ చెడ్డోళ్ళకి ఎందుకు ఎనర్జీ ఇస్తారు? ఇది చెడ్డోడు అనుకుందాం సపోజ్, పర్లేదా? ఈ బుద్ధి లేదా ఫ్యాన్ కు, ఆ వర్ణదేవుడికి గాలి దేవుడికి బుద్ధి లేదా? ఎందుకు ఇస్తాడండి ఈయనకి ఎనర్జీ? చంపేయచ్చుగా, ఆక్సిజన్ ఆపేస్తాయి ఆయనకు, టాలెంట్ లేదా? ఈయన నిష్పక్షపాతంగా ఎందుకు ఇస్తున్నాడు? ఓ వరద వచ్చింది, ఆ వానకు బుద్ధే లేదండి, అలా వెళ్తూ వెళ్తూ చెడ్డోళ్ళందరినీ తా లాగే లాగేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, మంచోళ్ళని చెడ్డోళ్ళని గుళ్ళు గోపురాలతో సహా తీసుకెళ్తాను, దానికి బుద్ధి ఉందా అసలు వర్ణదేవుడికి? ఉందంటారా లేదంటారా? వై చెడునే ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మంచిని కూడా ఎందుకు తీసుకెళ్తోంది? మంచి చెడు పట్టించుకోదు, దారిలో ఏది ఉంటే దాన్ని తీ తీసుకెళ్ళిపోవడమే. సో పంచభూతాలకు గాలి నీరు ఇవన్నీ తెలుసు కదా, వీటికి మంచి చెడులు ఉన్నాయా? ఎవరుంటే వాళ్ళని నాశనం చేయడమే వాడి పని, అవునా? అందరికీ హెల్ప్ చేస్తున్నాయి, అందరినీ నాశనం చేస్తున్నాయి, దోషి పట్టిన వాళ్ళందరికీ నిలుస్తున్నాయి, అలాగే వరద వచ్చినా అందరినీ లాక్కి వెళ్ళిపోతున్నాయి. సార్ నో, ఈ పంచభూతాలే ఇలా ఉంటే ఈ తయారు చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? బ్రహ్మ విష్ణుమేశ్వరులు ఇక ఈ ముగ్గురిని తయారు చేసిన పరమాత్మ ఎలా ఉండాలి? పక్షపాతం ఉంటుందా? మంచి చెడు విభజన ఉంటుందా? రాగద్వేషాలు ఉంటాయా? పరమాత్మకు ఎన్ని గుణాలు ఉన్నాయి? ఎన్ని పాడలు, ఎంత పాడలో ఉన్నాయి? 33% పాజిటివ్, 33% 33.33, ఇక మళ్ళా వెళ్ళకండి డీటెయిల్స్. సో 3 సమ పాలలు ఉన్నాయి. సో పరమాత్మకు పాజిటివ్ అంటే ఇష్టమా, నెగిటివ్ అంటే ఇష్టమా, న్యూట్రల్ అంటే ఇష్టమా? ఎవరంటే ఇష్టం పరమాత్మకు? ఎవరి పట్ల రాగం ఉంటుంది? అందరి పట్ల రాగం ఉంటుంది, లేదా అందరి పట్ల ద్వేషం ఉంటుంది? అందరినీ ఒకే రకంగా చూస్తారు. సో ఇష్టం వచ్చిందా అందరి పట్ల అందరికి ఒకేసారి ఇచ్చేస్తాడు, అర్థమైందా? ఇష్టం వచ్చిందా అందరికి ఇచ్చేస్తాడు, కోపం వచ్చిందా అందరినీ నాశనం చేస్తున్నాడు. ఆ దారిలో ఎవరుంటే వాళ్ళు చేస్తారు. బాగా అర్థం చేసుకోండి, ఇది కూడా డీపర్ సబ్జెక్టు, కానీ డీప్గా మీరు ఆలోచించాలి. దీనికి ఒక నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకసారి ఏం జరుగుతుంది, ఈ శివుడు చేసే ఏదో పనులు ఎలా ఉంటాయంటే మనకు అర్థం కాదు, అంటే ఆయన చాలా హై డైమెన్షన్ ఉంటాయి, నేను ఆయన విమర్శించట్లేదు, ఆయన చేసేది చాలా డెప్త్ గా ఉంటుంది, అది మీకు అర్థం కాదనే విషయం చెప్తున్నాను. ఏం చేశాడు శివుడు? దేవతలు ఫుల్ డామినేట్ చేసి ఏం చేస్తారు, శక్తులు బాగా పెంచుకుని, అమృతం ఉంది కదా, వాళ్ళకి కావలేదు కదా, ఏం చేస్తారు అహంకారంతో ఈ రాక్షసులందరినీ ఆల్మోస్ట్ నాశనం చేస్తారు, ఒకడో ఇద్దరు మిగులుతారు. అప్పుడు పార్వతి బాధపడుతుంటుంది, అయ్యో నాదా మన పిల్లలందరికీ చనిపోతున్నారు, ఒక జాతే పోతుంది, ఏం చేయాలి ఏం చేద్దాం అని అడుగుతుంది శివుణ్ణి. ఈ లోపల శుక్రాచార్యుడు ఎవరు, రాక్షసుల గురువు ఎవరు? శుక్రాచార్యుడు వచ్చి అడుక్కుంటాడు శివుణ్ణి, ఏంటి ఇలా పరిస్థితి అయిపోయింది, నా మొత్తం అందరూ నాశనం అయిపోతున్నారు, ఏం చేద్దాము అంటే శివుడు ఏం చేశాడు తెలుసా? మృత సంజీవిని విద్య నేర్పించాడు. ఎవరికి నేర్పించి ఏం చేయమన్నాడు? చచ్చిన వాళ్ళందరూ మళ్ళీ బతికించమన్నాడు. మెంటల్ గాడు కదా శివుణ్ణి, ఆయన్ని నరికి పడేయాలి. చేశారు నా ఆయన చేసిన పనికి మంచి వాళ్ళు అయితే శివుడి మీద కోపం రాలా వద్దా మనకు? మరి ఆయన ఎందుకు ఆ పని చేశాడు? ఇది అర్థం చేసుకోవాలి
మీరు.
అమృతంతో ఈక్వల్ గా వాళ్ళకి ఇచ్చేశాడు, వీడు తప్పిన వాళ్ళు బతికించే విద్య నేర్పించాడు.
కానీ ఒక కండిషన్ తెచ్చాడు.
ఏ చెప్పండి, ఏం కండిషన్? అది
ఉండే వాళ్ళకి తెలిస్తే మంత్రం నాశనం అయిపోతుంది.
అది ఏదో ఏదైనా కానీ వాడు మొత్తానికి అయితే బ్యాలెన్స్ చేయడం కోసం లేపలేడు, లేపడలేదు. అది సో ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మూడు గుణాలు కంపల్సరీ ఉంటాయి, మూడు సమపాలలో పరమాత్మ దగ్గర ఉంటాయి. ముగ్గురికి పరమాత్మ సపోర్ట్ చేస్తున్నాడు. ఎస్ఆర్నో రావణాసుడు ఎప్పుడంటే అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు, మనకు సాధ్యమే కాలేదు ఇప్పటి వరకు. రాక్షసుడికి ఎలా ఆయన అర్హత ఇచ్చి వచ్చింది? ఆ వాల్మీకి చాలా ఘోరమైన నెగిటివ్ పని చేశాడు, కానీ ఆయనకు వెళ్ళినటువంటి రాలే. ఎవరెవరు పరమాత్మ దగ్గర చేరారు, ఎవరికి భగవద్దర్శనం లభించింది? మంచివాళ్ళకా చెడ్డవాళ్ళకా? ఇద్దరికి లభించింది. ఎస్ఆర్ నో? సో ఎక్కువ చెడ్డవాళ్ళకే ఫాస్ట్ లభించింది. నేను చెడ్డవాళ్ళని పొగుడుతున్నాను అనుకోవద్దు, నాకు తెలియదు. మీరు కావాలంటే సినిమా చూడండి, భక్త ప్రహ్లాద సినిమా చూసారా? మీరు చూసారా? స్టార్టింగ్ ఏం చెప్తాడు దాంట్లో? వీళ్ళెవరు రాక్షసులు ఎవరు? వీళ్ళు జయ విజయులు, తెలుసు కదా. జయ విజయులు ఎవరు? విష్ణుమూర్తి గేట్ కీపర్స్ అవునా కదా. ఎవరో పిల్లలు ఎవరు వస్తుంటే వీళ్ళు అడ్డుపడితే వాళ్ళు శాపం పెడతారు. ఈ శాపం పెడితే అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడు? పాప పరి ఆ శాపం నుంచి బయటికి రావాలంటే ఏం చెప్తాడు విష్ణుమూర్తి? అబ్బ మాడర్న్ భాషలు బాగా కన్వర్ట్ చేసి చెప్పేశారు ఆయన. అవునా? ఎంత విషయం అంటే ఏం చెప్పాడు ఆయన? మూడు జన్మలలోనే నీకు ముక్తి వస్తుంది. ఎప్పుడు నాకు వైదిగా ఉండి నాతోటి నన్ను ఎప్పుడు తిడుతూ ద్వేషిస్తూ ఉండి ఉంటే నీకు మూడు జన్మలలో ముక్తి వస్తుంది. కానీ మంచి జన్మలో ఉంటే, మంచి జన్మగా అంటే నాకు మిత్రుడిగా నాకు భక్తుడిగా నువ్వు జన్మెత్తితే 7 జన్మలు పడుతుంది అన్న. అందుకే మీకు ఫాస్ట్గా వచ్చింది. మీరు ఆడేవి నా గుడి తెలియదు, మీరు కావాలంటే చూడండి. దాంట్లో ఉందా లేదా ఫస్ట్ స్టార్టింగ్? ఎందుకు అంటే శత్రువు అన్నప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దేవుడు మన మిత్రానికి పర్లేదులే ఇవాళ పూజ ఎక్కడ నడుస్తుంది, ఓ రోజు ఎగ్గొడతాం పూజలు, పర్లేదు కదా. ఎందుకు ఎగ్గొడతాము? కాదు, మనకు ఆల్రెడీ సంతోషం వస్తుంటుంది లోపల. మీరు మంచివాళ్ళు, సపోజ్ మేము మంచిది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. సో మీ అందరికీ ఇష్టమా కదా మేము మంచిదా? మంచి అయితే అందరూ అబ్బా మేడం బాగున్నారు బాగున్నారు అంటుంటారు. ఈ సంతోషం వచ్చే వరకు దేవుడు ఎందుకు మనకి? ఇంకా
మిత్రుడిగా ఉంటే ఎక్కువ ఆలోచన రావడం,
క్షణం క్షణం గుర్తొస్తుంది కాబట్టి ఎప్పుడు వాడు హరినామస్మరణే చేస్తాడు ఇండైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా దేవుడినే వాడు, దేవుడు నిన్నే దృష్టి పెడతాడు. కాబట్టి ఇక వైరం నుంచి బయటికి రావడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు, దానివల్ల అల్టిమేట్ గా వాడు ఫాస్ట్ గా ముక్తి వస్తుంది అనే ఉద్దేశం. అక్కడ నువ్వు ఏ రూపంలో అయినా దేవుణ్ణి మీరు స్మరించుకున్నారా, మీకు ఆయన ముక్తిస్తాడు. అది అక్కడ అలాని మీరు అందరు చెడుగా మారారనుకోండి, ఇప్పుడు మామూలు చెడ్డోళ్ళ దగ్గరికి రాడండి. అయితే చెడ్డోళ్ళ దగ్గర ఫాస్ట్ వస్తాడని మీరు చెడిపోయి చేద్దామని ట్రై చేయకండి. మామూలు చెడ్డోళ్ళ దగ్గర రాడు, లోకాలు మూడు లోకాలనే గడగడ ఆడించాలి. అప్పుడే కదా వాడు వచ్చేది కింద. ఇవాళ చిన్న చిన్న దానికోసం వచ్చి ఒక దోమని కుట్టిస్తే వస్తారు మనం వస్తాం. దానికి విష్ణుమూర్తి ఎందుకు రావడం అవసరమా? ఆడు మూడు లోకాలనే గడగడ లాయించాడు కాబట్టి విష్ణుమూర్తి దిగి రావాల్సి వచ్చింది మనం చంపడానికి. సో మనకు విష్ణుమూర్తి పరిచయం చేసింది ఎవరు? ఎవరి వల్ల మనకు విష్ణుమూర్తి దర్శనం లభించింది? విష్ణుమూర్తి గురించి తెలిసింది మనకు రాక్షసుల వల్ల. ఒకసారి రాక్షసులకు చప్పట్లు కొట్టాలి మరి. మన కోసం వచ్చాడండి దేవుడు. ఇంకో రకంగా చెప్పాలంటే వాడిని చంపడానికి వచ్చాడు అవునా కదా. ప్రహ్లాదుడి కోసమే కాదు, వాడిని చంపాలంటే విష్ణుమూర్తే దిగాల్సి వచ్చింది. అంత శక్తి ఉంది వాడి దగ్గర. అంతకంటే క్రూరమైన కోపమైన రూపం దాల్చితే తప్ప చంపలేకపోయాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ నేను. ఓకేనా? క్లియర్గా అర్థమైందా మిమ్మల్ని? నేను రాక్షసులుగా మారమని చెప్పట్లేదు. అసలు ఈ మంచి చెడు తటస్థం గురించి చరిత్ర ఏంటి, వాట్ ఈస్ ధర్మం, వాట్ ఈస్ అధర్మం, ఇది తెలియక అందరు కొట్టుకుంటున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను ఇదంతా. సో నేను ఓన్లీ నెగిటివ్నే పోగొట్టట్లేదు. ఓన్లీ నెగిటివ్ ఉంటే మళ్ళీ అదే అధర్మమే అయిపోతుంది, ఓన్లీ పాజిటివ్నే అధర్మమే అయిపోతుంది. సో ధర్మము అంటే మూడు గుణాలు సమపాళ్లలో ఉండడము. సో మీరు మూడు గుణాలు సమపాళ్లలో తెచ్చుకోవడానికి సాధన చేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ టు బికమ్ రాక్షస ఆర్ మంచి దేవతలు కూడా కమ్మని చెప్పట్లే. దరిద్ర జీవితాలు దేవతలే. మహాదేవుడు గండి, బ్రహ్మ విష్ణు దేవతలకే దేవతలు గండి అంటున్నాను నేను. ఈ దేవతలు చేసే పని ఏదో పని ఏంటి? ఆ స్వర్గంలో కూర్చొని తాక్కుంటూ తినుకుంటూ డ్యాన్సులు చూడడం ఇదా? దానికోసం స్వర్గం కిందకి ఇక్కడే దొరుకుతారు. అయినా మేము వెళ్ళి డ్యాన్సులు చూస్తాం, మీరేం చేస్తారండి ఎవరికి? ఆడ మొగోళ్ళు అంటే మేము ఏదో డ్యాన్సులు చూస్తాం కదా, మీరేం చేస్తారు? అంటే స్వర్గం మీకు వద్దా? అంటే మీకు వద్దా? మొగోళ్ళు ఏమైనా తయారై ఉన్నారు అక్కడ? సో ఇది మళ్ళా ఈ దరిద్రమే అక్కడ కంటిన్యూ అయింది.
భార్య పొచ్చింది సర్గులో మొబైల్ ఉంటుంది ఆడవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నాను ఉన్నావు కదా అందుకే
అర్థమైందా. సో ఈ దరిద్ర స్వర్గ నరకాలు కాదు, ఈ స్వర్గ నరకాలకు అతీతంగా ఉన్న స్వచ్ఛమైన ప్రపంచము ఆనందమయ ప్రపంచంలోకి వెళ్ళాలి, అది మన టార్గెట్. ఓకేనా? సో క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇక్కడ మూడు గుణాలు కంపల్సరీ సమపాళ్లలో ఉండాలి. సో ఇప్పుడు ధర్మము అంటే ఏంటి, దైవము అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, కరుణ అంటే ఏంటి, వీటన్ని ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. సో మీరు కళ్ళు మూసినప్పుడు ఆనందంగా ఉండడం ఎలానో నిన్ను నేర్పించాను, కానీ ఇవాళ ఏం చెప్తున్నానంటే కళ్ళు తెరిచినా మీరు ధర్మంలో ఉండాలి. అంటే ఏంటి ధర్మంలో అంటే ఏంటి, ఎఫెక్ట్ కాకుండా ఉండడము. ఎంత ఘోరం జరిగిన ఎఫెక్ట్ కాకుండా ఉండడం, ఇదంత ఈజీయా?
చాలా కష్టం,
చాలా కష్టం. దైవం దగ్గర వెళ్ళి ఆ ఆనంద స్థితిలో ఎప్పుడు హాయిగా ఉండడం ఓకే, గాని కళ్ళు తెరిచి అంత ఘోరమైన సంఘటన జరుగుతుంటే ఎఫెక్ట్ కాకుండా చూడడం అంత ఈజీ కాదు, అవునా కదా? సో కానీ నేను చెప్పిన ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేస్తే, బికాజ్ నేను అనుభవంలో పొందుతున్నాను, నేను నాకే ఫీలింగ్ రాదు. మా అమ్మ చనిపోతేనే కంటి చుక్క నీరు రాలేదు, కానీ ఎంత ఇష్టమో మా అమ్మ అంటే కానీ అంటీ అంటున్నట్టుగా ఉండే డైమెన్షన్లో ఉంటాను నేను. నేను కూడా అంటే డైమెన్షన్లకు వస్తే నాకు అన్ని తెలుస్తాయి, కానీ ఆ బార్డర్లో ఉంటాను, ఇక్కడ ఉంటాను. ఇక్కడ వన్నెస్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, కాబట్టి ఇక్కడ ఉంటే నాకు ఎఫెక్ట్ కానీ స్టేట్ ఉంటుంది, బ్యాలెన్స్ గా ఉంటాను, ఇటు ఆనందం ఉంటుంది, అటు బాహ్యంగా అన్ని తెలుస్తుంటాయి సుఖ దుఃఖాలు, కానీ చీమ గుర్తున్నట్టుగా లైట్ గా అనిపిస్తాయి, కానీ ఓవర్ గా ఎఫెక్ట్ గా అని అన్నట్టు నేను, బికాజ్ ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఇక్కడికి వచ్చేసాను అనుకోండి, ఇక ఫుల్ ఎఫెక్ట్. అర్థమైంది కదా క్లియర్ గా? సో కాబట్టి మీరు ధర్మస్థాపన చేయాలి, భూమి మీదకి వచ్చింది మీరు ధర్మస్థాపన చేయడానికి. ఆ ధర్మస్థాపన మంచి ద్వారా సాధ్యం కాదు, కేవలం మంచి వాళ్ళు ధర్మాత్ములు కాదు. వాడంటాడు నా నేను చేసే ధర్మం నేను మంచిదే, నేను ధర్మంలో ఉన్నాను, కానీ ధర్మంలో ఉంటే ఇంత దరిద్రంగా ఉంటుందా మీ జీవితం అంటున్నాను. మీరు మంచివాళ్లే కదా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవాళ్ళు, అవునా కదా, ఎక్కువ శాతం మంచివాళ్లే, కానీ మీకు ఎందుకు సంతోషం లేదు, ఎందుకు ఆనందం లేదు, ఎందుకు ధర్మం మిమ్మల్ని కాపాడట్లేదు, ఎందుకు ఈ రోగాలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే ధర్మం మిమ్మల్ని కాపాడలేదు కాపాడట్లేదు కాపాడకపోవడం ఒకటి కావచ్చు, లేదా మీరు ధర్మం లేవలో లేకపోవడం కావచ్చు, ఏదో ఒకటి అయి ఉంటుంది కదా. సో నేనేమంటున్నానంటే మీరు ధర్మంలో లేరు అంటున్నాను. మీ వల్లనే గోహత్యలు జరుగుతున్నాయి అంటున్నాను, హిందువుల వల్ల కొద్దిగా ఇవన్నీ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు, కానీ బాగా అర్థం చేసుకోండి. మనం పూజిస్తున్నాం కాబట్టి ముస్లింస్లకు దాన్ని చూడగానే ఈ అమ్మ చంపేసి ప్రతీకారం తీసుకోవాలి, హిందువులను బాధ పెట్టాలని ఆడు కోరికపడుతుంది. ఏ సార్ నువ్వు పూజ చేయకుండా పందిని ఎందుకు చంపట్లేదు, ఆడు కుక్కర్ ఎందుకు చంపట్లేదు, మనం ఎఫెక్ట్ కాదు ఆ కుక్కరే కాదు పోనీ కూడా, కానీ ఆవుని చంపాలి ఎక్కడ లేని కోపం మనకు వస్తుంది, నా కొడుకు వీడు ఆవుని చంపుతాడా అని మనం రెచ్చిపోయి ఏదో 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 ఇంబ్యాలెన్స్ చేసాం, వాడికి అదే కావాలి, నిన్ను టార్చర్ ఇచ్చడమే వాడికి కావాలి. నువ్వు దేనికి, నీ వీక్ పాయింట్ ఏంటి, గోమాత వీక్ పాయింటా కాదా, మీది వీక్ పాయింటా కాదా, వీక్నెస్ ఏదో తెలుసుకోవాలి ఇప్పటి నుంచి. సో వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, ఒరిజినల్ వీక్నెస్, ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఆవు కాదు, ప్రాబ్లం మీరు అంటే హిందువులు. ఐఎమ్ నాట్ హిందూ, ఐఎమ్ నాట్ హిందూ, గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మన్ జీవాత్మన్, నాకు బాడీ నేను బాడీనే కాదు అంటున్నాను. ఒకవేళ సోల్ డైమెన్షన్ నుండి మాట్లాడితే నేను ఆత్మను అన్నప్పుడు నాకు హిందూనా ముస్లింనా క్రిస్టియన్నా, నేను ఎవరిది, నేను వీటన్నిటికీ అతీతం, నేను ఏది కాదు. సో కాబట్టి ఆ డైమెన్షన్ నుండి మాట్లాడుతున్నాను. మీరు నేను చెప్పినట్టు కరెక్ట్ గా చేస్తే గోహత్యలు ఆగిపోతాయి, నేను చెప్పినట్టు చేస్తే మీరు ఆత్మ అయిపోతే ఎట్లా, దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి, డీపర్ సబ్జెక్టు. నేను చెప్పేది ఏంటంటే మీ వల్లే అంటే హిందువు వల్లనే ముస్లింస్ క్రియేట్ అయ్యారు. మనం ఏది చేస్తే వాళ్ళు ఎగ్జాక్ట్ రివర్స్ చేస్తున్నారు. ఎస్ సార్, మనం ఇట్లా రాస్తే వాడు ఇట్లా రాస్తాడు, మనం ఇట్లా స్నానం చేస్తే వాడు ఇట్లా చేస్తాడు, అన్ని రివర్స్. నువ్వు ఏదైతే చెడ్డ రోజు అంటావో వాడు అదే రోజు పెళ్లి చేసుకుంటాడు, నువ్వు చెల్లె అంటావో దాన్ని వాడు పెళ్లి చేసుకుంటాడు. ఎస్ సార్, మరి ఎవరు హాయిగా ఉన్నారు, ఎవరు హాయిగా ఉన్నారు, ఎవరికి కష్టాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, వాళ్ళకి కష్ట సుఖాలు ఉన్నాయి, మనకి కష్టం, ఎవడు ఆగలేడు. అవునా, నువ్వు చెడ్డ అన్న రోజు ఎవడు పెళ్లి చేసుకుంటున్నాడు, వాడికి ఏమైనా ఏమైనా అయిందా, మనకైతే ఓ మొత్తం వెంటనే తెల్లారే చచ్చిపోతారన్నట్టు ఫీలింగ్ ఉంటుంది మనకు. సపోజ్ చెడ్డ రోజు చేసుకుంటే మరి అదే చెడ్డ రోజు ఆడు పెళ్లి చేసుకుంటున్నాడు, మరి వాడికి ఎందుకు, వాడికి బాగానే బతుకుతున్నాడు కదా, అంటే నా చెడ్డ రోజు నిజంగా చెడ్డ రోజు అయితే వాడు నాశనం కావాలి కదా. సో పరమాత్మ సృష్టిలో చెడు మంచి ఉందా, యాక్చువల్ గా మనం క్రియేట్ చేసుకున్న ఇవన్నీ చెడు మంచి ఇవన్నీ కూడా. సో మ్యాన్ మేడ్ క్రియేషన్స్, క్రియేషన్ జరిగిన ప్రతిదీ ఏం జరుగుతుంది, డిస్ట్రాయ్ కావాల్సిందే. మళ్లీ కొత్త ప్రపంచం రాబోతోంది, హిందీ హిందూ ముస్లింకి అతీతంగా ఉండే ఆత్మల ప్రపంచం రాబోతోంది. అర్థమైతే నేను చెప్పేది? సో క్లియర్ గా అర్థం చేసుకోండి, మీరు ధర్మస్థాపన చేయాలి. సో ధర్మస్థాపన చేయడం అంటే ఏంటి? మూడు గుణాలను సమపాళ్లలో పెట్టుకోవాలి. సో సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, వీళ్ళు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళు, ఏంటి ఆ ప్రాబ్లం? ఆ పక్కతను ఏదో బిల్డింగ్ కడుతున్నాడు, వీళ్ళ కాంపౌండ్ కూలిపోయింది సరిగా చేయక. సపోజ్ వీళ్ళ కోపం వచ్చింది, వీళ్ళు నాశనం కావాలి, చెప్పినా వినకుండా వాళ్ళు వాళ్ళు ముందే చెప్పారు అట్లా ఇంటి ఇచ్చారు, అయినా వాడు రాత్రి రాత్రి ఏదో చేశాడు, అది గొడవ కూలిపోయింది. సో ఈయన వీళ్ళు ఏమనుకుంటారు, మామూలుగా మామూలుగా వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలీదు, జస్ట్ చెప్పారు ప్రాబ్లము, వీళ్ళు నాశనం కావాలి ఎంత చెప్పినా వినలేదు అని అన్నారు అనుకోండి, ఇది ధర్మస్థాపన అధర్మమా? ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే నిత్య జీవితానికి ధర్మస్థాపన అన్వయించాలి. ఓకేనా? ధర్మమా అధర్మమా? వాళ్లే మోసం చేశాడు, వీళ్ళు చెప్పారు, హింట్ ఇచ్చారు, వద్దు అన్నారు, రాత్రి రాత్రి తవ్వారు, గోడ కూలిపోయింది, టైం ఇచ్చారు, కంప్లైంట్ ఇవ్వకండి సార్ నేను మంచి ఉండని చెప్పాడు, అయినా వాడు చేయలేదు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. వీడు నాశనం కావాలి ఎంత చెప్పినా వినలేదు, వీడికి పనిష్మెంట్ కావాల్సిందే, వీడు పూర్తిగా ఇలాంటి వాళ్ళు నాశనం కావాలి అని అన్నారనుకోండి, ఇది ధర్మమా అధర్మమా? కరెక్ట్ సంకల్పం ఉంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. నేను ఈ ఒక్క ఎగ్జాంపుల్ను మీ బాడీ లెవెల్లో, మైండ్ లెవెల్లో ప్రతి దాంట్లో మీరు కరెక్ట్గా సాధన చేస్తే మీకు అద్దరిపోయే రిజల్ట్స్ వస్తాయి. కరెక్ట్ సంకల్పం పెట్టాలి, వాడు నాశనం కావాలి అన్నారు, అది ధర్మమా అధర్మమా? నిత్య జీవితానికి అన్వయించుకోవాలి నేను చెప్పే కాన్సెప్ట్ను. ఎట్లా సార్ అధర్మం?
అధర్మం అంటే వాడు నాశనం అయిపోతే మీకు ఆ కాంపౌండ్ వాళ్ళు నిలబడదు కదా, నాశనం అయిపోయాడు దానివల్ల మీ కాంపౌండ్
మళ్ళీ మనం కట్టుకోవచ్చు కదా. తర్వాత
చెప్పదు,
నేను ఆ బయట గురించి మాట్లాడట్లేదు. ధర్మస్థాపన అంటే ఏంటి? మీరు అనే మాట ధర్మమా అధర్మమా అది
చూడండి. ముందు సమపాళం లేక మనకు అది గోచరం చెట్లేదు. అధర్మమా ధర్మమా అనే స్థితిలో ఎందుకు లేకపోతున్నాం అంటే మనకు మూడు సమపాళంలో ఏదో లోపం ఉంది, ఆ లోపం సర్దిద్దుకోవాలి.
అదే ఇప్పుడు వాడు నాశనం కావాలి అనేది ధర్మమా అధర్మమా అంట? ఎట్లా అధర్మం అవుతుంది?
వాడు చేసే పనిలో ఇట్లా అవుతుంది అనుకోలేదు వాడు, అజ్ఞానో జ్ఞానం
ఏదైనా కానీ జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, నేను వాడి గురించి మాట్లాడలే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిమ్. వీళ్ళు మంచివాళ్ళు, సరే వీళ్ళు ఏ మంచి వచ్చాడో పక్కనట్టు. ఇప్పుడు వీళ్ళు ఏది చెప్పలేదు క్లియర్ గా. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, సపోజ్ వాళ్ళు ఏమంటున్నారు నాకు తెలియదు, జస్ట్ జనరల్ గా వాళ్ళకి ఎందుకు రిజల్ట్ రాలేని దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉంటాయి నాయ కదా. సో ధర్మస్థాపన అంటే మీరు ఎలా మాట్లాడాలి, వాడు నాశనం కావాలి అనేది ధర్మమా అధర్మమా అంటున్నారు? ఎందుకు అధర్మము? నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, గుణాల గురించి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎట్లా అధర్మం అవుతుంది ఇది? నిన్ను బాధ పెట్టాడు, చెప్పినా వీళ్ళు గోడ పగలగొట్టాడు, ఇది ఎట్లా అధర్మము? ఒకవేళ ధర్మం
అంటే
మళ్ళా ఈ సైడ్ ఆ సైడ్ మళ్ళీ మంచి సైడ్ సైడ్ ధర్మం గురించి మాట్లాడలేదు, దివ్య ధర్మం గురించి మాట్లాడుతున్నాం. ఒరిజినల్ ధర్మము నాశనం అయిపోవాలి అని అడము ధర్మమా అధర్మమా?
సాక్షిగా చూడండి సాక్షిగా చూస్తే సార్ ఎన్ని వద్దు సార్ చెప్పేయండి సార్.
రేపు ఉన్నది ఎట్లా
క్లారిటీ?
నేను ఎందుకు సగం సమయంలో పంపిస్తా, నేను వచ్చిందే ఇక్కడ క్లారిటీ ఇవ్వడానికి, చచ్చిన మేము సగంలో ఉంచండి మొత్తం క్లారిటీ ఇచ్చే 10 రోజులైన ఉండి పోతాను. ఇక్కడ కావాలనే మిమ్మల్ని సస్పెన్స్ లో పెడుతున్నా కొద్దిసేపు, డైమెన్షన్ ఓపెన్ చేయడం ఉద్దేశమే.
చెప్పలేదు
సో మీ లోపల నుంచే వస్తుందేమో అని చూస్తున్నాను, క్యాచ్ చేస్తారేమో అని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీడు నాశనం కావాలి అని ఒకరిని అన్నారు, ఆ వీడంటే ఏంటి? వీడు అంటున్నా పర్లేదు కదా, చూసా ఏదో ఈయన కాదు, దైవం కాదు ఈయనలో. సపోజ్ ఆయన నాకేదో నచ్చలే ఈయనలో, సపోజ్ కోపం, కోపం నాశనం కావాలి, వీడు కోపిస్తే నాశనం కావాలి అంటున్నా అంటే అర్థం ఏంటి? నా ఉద్దేశము కోపం నాశనం కావాలి అన్నట్టు. వాడు నాశనం కావాలి అన్నానంటే వాడు ఎవడు, వాడి గుణం ఏంటి? చెడు గుణం, మోసం చేసే గుణం, చెప్పినా వినకుండా ఉండే గుణం. వీడు నాశనం కాలేంటి నా కొడుకు అని మీ వీళ్ళు అనుకుంటున్నారంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ గుణాన్ని నాశనం చేయడం. నాశనం చేయడం అంటే ఏంటి? పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం. సో పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం ధర్మమా అధర్మమా? ఎంత డిస్ట్రాయ్ చేయాలి
మొత్తం?
ధర్మం అంటే ఎంత డిస్ట్రాయ్ చేయాలి?
33.
అర్థమైందా? వాట్ ఈస్ ధర్మమో వాట్ ఈస్ ద అధర్మమో. నెగిటివ్ థాట్ డిస్ట్రాయ్ కావాలనుకోవాలి, ఎంత డిస్ట్రాయ్ కావాలి? 33% ఉండాలి, మిగతా అంత డిస్ట్రాయ్ కావాలి. అర్థమవుతుందా క్లియర్ గా? మళ్ళీ చెప్తా మీరు అడుగుతున్నారు, అదే సంతోషం. ఇంత డీపర్ సబ్జెక్ట్ తపన పడుతున్నారు. మీ సంకల్పం ఎలా పెట్టాలంటే వాడు నాశనం కావాలి, 33% వాళ్ళే ఉండాలి ఇలాంటి వాళ్ళు, లేదా నా లోపల అలాంటి గుణము 33% ఉండాలి అని అనుకోవాలి మీరు. వాడు పూర్తిగా నాశనం కావాలి, ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నాశనం కావాలని అనుకోవద్దు. కోపంలో మనం వీడు నాశనం కావాలంటాం, అందుకే వాడు నాశనమే కానీ మనం నాశనం అయిపోతున్నాం ముందు. వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారండి మామూలుగా అయితే, దొంగ అక్కడికి ఆ గోడ చూసినప్పుడల్లా అని బండబూతులు తిట్టుకోవడమే. వాడు మాత్రం హాయిగా గొడవ ఎక్కడ హాయిగా తాగి తన్నాలని ఆడుతున్నాడు, వీళ్ళు మాత్రం టెన్షన్ పడి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళు తెచ్చుకుంటున్నారో నాకు తెలియదు, జనరల్ గా చెప్తున్నా. సో బాధపడేది మంచోడా చెడ్డోడా? ఇక్కడ ఎక్కువ ఎవడు బాధపడుతున్నాడు? మరి నువ్వు బాధపడితే బాడీ లెవెల్ మైండ్ లెవెల్ నీకు రోగం వస్తుందా? ప్రశాంతంగా ఉంటారా? కొత్త రోగాలు క్రియేట్ అవుతున్నాయి. సో నువ్వు నిజంగా నువ్వు ధర్మంలో ఉంటే కొత్త రోగం ఎట్లా వస్తుందండి? ఉన్న రోగం మాయం కావాలి ఈ ధర్మంలో ఉంటే. సో నువ్వు వ్యతిరేక నువ్వు ఆపోజిట్ అపోనెంట్ గా క్రియేట్ చేసుకుని వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు. యుద్ధం వల్ల మంచోడైనా చెడ్డోడైనా మీ లోపల ఏ ఫీలింగ్ ఉంటుంది యుద్ధంలో? దానివల్ల ప్రశాంతత ఉంటుంది, గెలుపు ఓటంలో ఉంటాయి. ఎప్పుడు గెలుస్తారు, ఎప్పుడు ఓడిపోతారు, అంతా గందరగోళం ఆఫ్ ఇండియా. మంచోడైనా చెడ్డోడైనా పాండవులు ప్రశాంతంగా ఉన్నారా? ఎప్పుడైనా ఎప్పుడేం జరుగుతుందో టెన్షనే. ఈ ఆఖరికి గెలిచిన ఆనందపడ్డా ధర్మరాజు? ఇటు తాతలు అందరు తెచ్చారు, ఎవరు ఈ ఐదుగురు దరిద్రంగా చేశారు? అవునా కదా. సో మంచి వాళ్ళ బతుకులు ఇలానే ఉంటాయి. మరి ఎలా బతకాలి? నేను చెడ్డగా బతకమంటున్నానా? అర్థమైందా? సంకల్పం ఎలా పెట్టాలి? సో వాడు ఇప్పుడు 33% నేను ఎందుకు అంటున్నానంటే ఎందుకు సమపాళాలు ఉంటే ఏంటి, ఫస్ట్ నువ్వు బ్యాలెన్స్ గా ఉంటావు, నువ్వు ఎఫెక్ట్ కావు, నువ్వు రియాక్ట్ కావు. చూడండి, కృష్ణుడు యుద్ధంలో కూడా అంత యుద్ధంలో చిరునవ్వుతో ఉన్నాడు, నరుకుతున్నారండి, నరుకుతున్నారు తలలు. ఎలా ఉన్నాడు అంత నవ్వు ముఖంతో? బికాజ్ మూడింటికి ఎఫెక్ట్ కాకుండా ఉన్నాడు. టోటల్ పిక్చర్ అర్థమైతోంది. అప్పుడే అర్జునుడికి గైడ్ చేయగలిగాడు, అప్పుడే సూపర్ రిజల్ట్ వచ్చింది. సపోజ్ ఈయన ఫీవర్ వచ్చింది, టెన్షన్ పడుతున్నాడు, ఆమె టెన్షన్ పడుతుంది, నేను కూడా వచ్చి అయ్యో సార్ ఉంటారో పోతారా, ఉంటారో పోతారా అని నేను అన్నాను అనుకోండి, అవునా కదా, ఏం పర్లేదు కూర్చోవాలని చెప్పింది ఎట్లా దగ్గర చూస్తా అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఆయనకు? చచ్చేవాడు కూడా బతుకుతాడు. ఎస్ సార్? నో. అదే వాళ్ళందరూ ఉప పాండవులందరూ చచ్చిపోయి అంతే సేనియ తగ్గుతుంటే కృష్ణుడు అయ్యో మీరు ఉంటారో పోతారో అయిపోయింది మన పని అంటూ ఉన్నాడు అనుకో. అర్జున పని ఏంటి? అవుట్. అవునా కదా. అప్పుడు కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటే అప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ ఏది అవసరమో అక్కడ కనపడుతుంది, అది ఇంప్లిమెంట్ చేస్తాడు, రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి మాస్టర్ ఎప్పుడు కూడా తొనకడు, ఒకవేళ తొనికినా మళ్ళీ బ్యాలెన్స్ తీసుకొస్తాడు. ఫస్ట్ ప్రశాంత స్థితికి వస్తాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ప్రశాంత స్థితికి రాగానే, అంటే ధర్మస్థాపన ఎప్పుడైతే చేస్తాడో, ప్రశాంతంగా ఎవరు ఉంటారు? ఆ గోడను చూస్తున్నా నువ్వు ప్రశాంతంగా ఉండగలగాలి. దెన్ యూ విల్ ఫైండ్ న్యూ పొటెన్షియల్స్, కొత్త మార్గాలు, కొత్తగా డీల్ చేసే విధానం ఉంటుంది, డివైన్ ఎనర్జీ సపోర్ట్ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి నేను చెప్పింది చేయండి, సూపర్. యుద్ధమే అవసరం లేదు, అక్కడ యుద్ధమే జరగాలని ఏం లేదు. ఒకవేళ తిట్టినా సూపర్ గా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉండవచ్చు. వాడికి ఆలోచన వెళ్ళిపోయి వాడే వచ్చి సారీ తప్పైందని చెప్పి గోడ కట్టవచ్చు. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు ధర్మస్థాపనలో ఉంటే, ధర్మంలో ఉంటే. సో ధర్మాన్ని పునఃస్థాపితం చేయడం అంటే మీరు కరెక్ట్ గా సంకల్పం పెట్టాలి. మా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నారా? ఆ ధర్మం చేసినట్టు, దరిద్రంగా ఉన్నట్టు, వాడి జీవితాన్ని నాశనం చేసినట్టు. మా పిల్లలు ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని దీవిస్తారు పెండిలో, అన్నిటికంటే దరిద్ర దీవెన అది. అది కూడా అజ్ఞాని సార్ కుంతిదేవి. మీకు కష్టాలే కావాలి, దేవుడు రావాలనుకున్నారా? అయ్యే సార్ చావండి ఇక పాండవుల్లాగా. అవి కావాలా కష్టాలు? ఎప్పుడు కష్టాలు కృష్ణులాగా ఉండడం కావాలా, కుంతీదేవి లాగా కావాలా? దరిద్ర జీవితాలు. కుంతి జీవితం దరిద్ర బాగుందా దరిద్రంగా ఉందా? ఆ పాండవుల జీవితం దరిద్ర జీవితాలు, దరిద్ర బాగుందా అండి పాండవుల జీవితం? ఈ అమ్మ సంత భార్యను రేపు చేస్తుంటే ఎలా చూసుకుంటున్నారు ఇట్లా మెంటల్ గాళ్ళు? ఎట్లా కరెక్ట్ అవుతుంది వాళ్ళు చేసింది? అదే కృష్ణుడు వచ్చి కాపాడాడు. ఎందుకు? ఏం జరిగింది? మంచి నా కొడుకు, వీళ్ళు మంచి అడిక్ట్ అయిపోయారు. మాట మీద నిలబడతావు, ఏం నిలబడతావు? నీ భార్యను రేపు చేస్తున్నావు, నువ్వు మాట మీద నిలబడతావా? అది కరెక్టేనా? అక్కడ గేట్ కీపర్ని పెట్టామండి. అరే బాబు ఎవరి రోజు వచ్చినా మన న్యూ ఇయర్ వినాలనుకుంటే రండి, లేకుంటే అందరిని బయటికి పంపించి అన్నాం. సపోజ్ ఇల్లు కాల్తోంది అనుకుందాం, ఏం పర్లేదు కాలేదు టెన్షన్ పడకండి. ఆ గేట్ కీపర్ ఏం చేయాలి, నన్ను అక్కడ ఎవరిని రానివ్వకుండా లోపల పెట్టారు కూడా అక్కడే కూర్చుంటే ఎట్లా ఉంటుందండి? ఎవడు ఓన్లీ క్లాస్ వినేవాళ్ళే కానీ వాడు ఫైర్ ఇంజనీర్ వచ్చాడు పో గెటప్ గెటప్ అండి. ఎంత బుర్రలేని తనం అండి. అఫ్కోర్స్ నీకు ఒక రోల్ ఇచ్చాము కానీ సమయ సందర్భాలు తగ్గట మారాలా వద్దా? నీ భార్య ఏం చెప్తున్నా ఏదో నా కొడుకు ఇట్లా చూశారు, నీ దరిద్రం మంచి కరెక్టా తప్ప పాండవ లాంటి భారతాలను చచ్చిన కోరుకోండి ఎవరు? మీరు ఆలోచించండి ఒకసారి ఇంటికి వెళ్ళాక ఇలాంటి క్లాస్ మీరు ఎక్కడ విని ఉండరు. ఎస్ఆర్నో నేను పాండవులు తక్కువ చేయట్లేదు చెప్తున్నాను, ఓవర్ గా మంచిని పట్టుకున్నారు. 33% మంచి ఉంటే బాగుండేది. ఆ ఏదో నాకు కృష్ణుడు ఉన్నాడే వాడి దగ్గర 33% ఉన్నాయండి. మాటను నిమిషాలు మార్చి పడతాడు, పో వాగ్దానం చేశా అయిపోయింది వాడు ఎవడో నాకు సంబంధం లేదు, ఇప్పుడు కొత్త కృష్ణుడు పుట్టాడంట, ఇప్పుడు ఏదో అవసరమో అది ఇస్తాడు తప్ప నేనప్పుడు వాగ్దానం చేశా ఇప్పటికీ ఫాలో అవుతా అన్నాడు వాడు కృష్ణుడు. తెలుసు కదా మాయలోడు, తెలుసు కదా ఇక్కడ కృష్ణుడు నేను తక్కువ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు లాగా తయారు కావాలి, సిచ్యువేషన్ బట్టి మారాలి. కానీ నేను ఇట్లనే ఉంటా, నేను భర్తను, నేను ఇంట్లో పని చేయా ఇట్లనే కూర్చుంటా అంటే ఆమెకు రోగం వచ్చి మంచం పట్టే కూడా ఇట్లా కూర్చుంటారా? ఏం భర్తలండి మీరు అసలు? వంటింట్లో వెళ్ళి కొద్దిగా హెల్ప్ చేయాలా వద్దా చెప్పండి? తప్పదు మరి పర్వాలేదు, ఎంజాయ్ చేయండి, లోపల వేడి పడుతుంది.
33%
అర్థమైంది కదా క్లియర్ గా, ఓకేనా? సో కాబట్టి నెగిటివ్ ఆలోచనలు మీకు వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ బాక్స్ ఆపండి. ఇప్పటి నుంచి నెగిటివ్ ఆలోచనలు వస్తే ఏం చేయాలి? రావాలన్నారా, పొమ్మనాలా, వద్దనాలా, ఉండమని చెప్పారా? వచ్చేసేపు ఎంత ఉండాలి? మళ్ళీ అదే నెగిటివ్ ఉండు, పో అనకు, ఉండు 33% ఉండు. పాజిటివ్ రాగానే ఓయ్ ఓవర్గా వస్తున్నావు ఎందుకే, ఎంత పాజిటివ్ అంతెందుకు మీద మీద ఎగిపడుతున్నావు? మీ ఇష్టం, పర్వాలేదు ఏం పర్వాలేదు కానివ్వండి. సో పాజిటివ్ అతిగా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెడ, కొద్దిగా ఓవర్ ఉబ్బిపోతున్నారు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? పాజిటివ్ ఏమనాలి? ఆగు, రెచ్చిపోకు, కొద్దిగా పాజిటివ్ తగ్గు తగ్గు, 33% ఉండాలి పాజిటివ్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నెగిటివ్ అసలే లేవు ఆలోచనలు, డ్రైవింగ్ చేస్తున్నారు ఓన్లీ పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలి అప్పుడు? అరే నెగిటివ్ ఎందుకు రావట్లేదు నీకు, నా మీద కోపం వచ్చిందా, అసలే సప్రెస్ అయిపోయినా, లే 33% రా అనాలి. అంటే సుఖంలో ఏం కోరుకోవాలి? నెగిటివ్ కూడా కోరుకోవాలి. కష్టంలో ఏం కోరుకోవాలి? సుఖం కూడా కోరుకోవాలి. కష్ట సుఖాలు ఎప్పుడు కలిసి ఉండాలి? ఈ మూడు గుణాలకు అసలు తోడైనా ప్రకృతి పురుషులు కూడా కావాలి అనుకోవాలి. అంతే ఉగాది పచ్చడి అన్ని మిక్సింగ్ లు ఉండాలి, అలాగే ప్యూర్ ఎనర్జీ ప్యూర్ కాన్షియస్ కూడా తోడుగా ఉండాలి అంటున్నాను నేను. మళ్ళీ ఇంట్లో ఉండి దేవుడు తోడు లేకుంటే కిక్ ఉండదు.
అవునండి, అప్పుడు లోపల మన గిరిజలు 33% కట్ చేసి కిక్ ఉంటుంది, బయట
వెళ్ళిపోతాయి
లోపల ఏ గిరిలు ఉంటాయి కదా పాజిటివ్ దాన్ని 33% బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది.
అదే ఒకదాన్ని 33 చేసి అది ఎక్కువ ఉంది కదా నెగిటివ్ కిక్ వేయండి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి ఎనర్జీ. సపోజ్ పాజిటివ్ ఎక్కువ ఉంది 80%, నెగిటివ్ 20 ఉంది అనుకోండి, ఏం చేయాలి? పాజిటివ్ తగ్గించి నెగిటివ్ ఇచ్చేయాలి, అప్పుడు 50-50 బ్యాలెన్స్ అవుతుంది. ఈ రెండు కలిపితే మూడు రోజు పుడుతుంది, మూడు బ్యాలెన్స్ చేయాలి. అర్థమవుతుంది లేదు? సో మీకు ఉన్న ఎనర్జీని మూడు ముక్కలుగా ఫామ్ అయ్యింది. మాయా అంటే ఏంటో కాదు, మూడు గుణాలు వింటున్నారా? మాయా అంటే ఏంటి?
మూడు గుణాలు.
సో మంచి మాయనా కాదా?
మాయా.
బాగా అర్థం చేసుకోండి, మంచి వాళ్ళు కాబట్టి మంచి గురించి కూడా మాట్లాడాలి. మీ బంధం అంతా మంచి మీదనే ఉంది, దరిద్ర జీవితం దరిద్రంగా తయారైతే మీ జీవితాలు పాండవుల్లాగా తయారైతే మీకు అది కావాలా, కృష్ణుడి లాంటి జీవితం కావాలా? పరమాత్మతో ఎప్పుడు ఉండే జీవితం కావాలా, మాయలో ఉండే జీవితం కావాలా? సో మాయలో ఉండే మీరు మంచిని వదలాలి. మరి ఎంత వదలాలి, ఎంత ఉంచుకోవాలి? 33% మీరు ఉంచుకుంటే ఓకే, అంతకంటే ఎక్కువ మంచి ఉంచుకున్నారా చచ్చినా మీకు దైవం సపోర్ట్ లభించదు, ఓకేనా? అలాగే చెడుని కూడా అతిగా రాక్షసులాగా తయారు కాకండి, ఇప్పుడు అది అవసరం లేదు మనకు, ఓకేనా? సో చెడుని కూడా ఎంత పెట్టుకోవాలి? 33%. న్యూట్రల్ ఎంత ఉండాలి? క్లియర్గా అర్థమైందిగా. సో కాబట్టి మీరు పెట్టే సంకల్పం ఎలా ఉండాలి అంటే, వాడు నాశనం కావాలి అనకండి, వాడు 33% నాలో ఉండాలి. ఎందుకంటే వాడు కూడా మీ లోపల ఉన్నాడు కదా, ప్రతి గుణం మీ లోపల ఉంది కదా, మంచి గుణం మీలోనే ఉంది, చెడు గుణం మీలో కూడా, మీరు కూడా మోసం చేస్తున్నారు కదా కొద్దిగైనా. ఆయన బిజినెస్ చేస్తాడు, మోసం చేయట్లే. ఒకప్పుడు బాధపడేవాడు సార్ ప్రాఫిట్ తీసుకుంటే తప్ప, మరి ప్రాఫిట్ తీసుకుంటే ఎలా బతుకుతా సార్ అని నేను అన్నా. అవునా కదా. బిజినెస్ చేసేవాళ్ళని కొందరైతే ఎలా చెప్తున్నారంటే, ఏ మీరు బిజినెస్ చేసి ప్రాఫిట్ తీసుకుంటున్నారు కదా కర్మ, అందుకే ఈ రోగం వచ్చిందట. మరి ఎట్లా బతకాలి సార్? 100 రూపాయలు పడ్డ వస్తువు 100 రూపాయలు కామితేనే ఏంది నాడే. ఇప్పుడు ఈయన ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేసి జీతం తీసుకున్నాడు, అందుకే కర్మ రోగం వచ్చిందంటే ఎట్లుంటుంది? ఎలా బతకాలి? ఇంకో ఇలా గురువులు ఉన్నారు కొందరు. ఒక ఆయన అయితే బెంగళూరుకు వెళ్ళి దోవలన్నీ మ్యాట్ పెట్టి ఏమన్నాడట, అక్కడ దోవల్ని చంపు, నేను చంపితే నాకు కర్మ అంటుకుంటుంది, నువ్వు చంపు అన్నాడట. ఏమి గురువు, ఏం శిష్యుడు, మార్గదర్శకుడు. ఆడికి పాపం అంటుందా, శిష్యుడికి అంటేనా పర్వాలే, వీడికి మాత్రం అంటకూడదు. ఇలా ఉన్నాయి అంటే అది పాపమా తెలియదు, పుణ్యమా తెలియదు, ఎప్పుడు కర్మ అంటుకుంటుంది ఏమీ తెలియదు. గురువులని అవతారాలు ఎత్తేస్తున్నారు. అలాంటి గురువుల దగ్గరికి వెళ్తే మన బతుకులు సర్వనాశనం ఎందుకు కావు? అయితే కావా, ఆడికే క్లారిటీ లేదు. దోమలు చంపితే పాపం అంటారు, తప్పకుండా ఉంటాడు. సాధ్యమండి, సాధ్యమా చెప్పండి? మీరు తస్తారు అది కుడితే. అవునా, నిద్ర పట్టదు ముందు, రేపు ఎట్లా వెళ్తా జాబ్కు పోతున్నా. వాడు ఏ రిక్షలో ఉన్నారో మీరు ఆ రిక్షలకు వచ్చేస్తారు. అంతే. సో యథా గురువు తథా శిష్య అన్నట్టు, ఒకవేళ వారికి ఫుల్ సరెండర్ అయితే ఆ గురువు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఆ స్థితికి చేస్తారు. అర్థమైంది కదా? సో మీరు మన నేను చెప్పేది ఇది, నేను గురువుని కాదు ఒక గైడ్నే, గురువుని కూడా అని చెప్పట్లే. సో మీకు మీరే సాధన చేయాలి కాబట్టి మీరు నాలాగా తయారవుతారు. ఒకవేళ నాకంటే ఎక్కువ అవుతారా కావచ్చు, ఎప్పుడు మీరు నేను చెప్పింది కొద్దిగా చేసి ఇంకేదో కొత్త వర్జన్స్ అనుకుంటే నాకంటే అయ్యే కావచ్చు. కానీ నేను మాత్రం గ్యారంటీ ఇస్తాను నాలాగా తయారవుతారు నా కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తే. దాన్ని ఇంకా అప్డేట్ చేశారా, సూపర్ గా అప్డేట్ అవుతారు. మరి నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్ ను అంటే మీరు తెలుసుకోవాలి. నా ఆడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను ఎట్లా ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకుంటున్నానో అన్ని నేను చెప్తున్నాను. మీరు చేసి చూడండి, డోంట్ బిలీవ్, బ్లైండ్ గా ఫాలో కాకండి, వినగా నమ్మకండి, జస్ట్ చేసి చూడండి ఎందుకు రిజల్ట్ రాదో చూస్తాను. నేను నాకైతే వచ్చింది, చేసిన వాళ్ళందరికీ వచ్చింది. కొద్దిగా సాహసం చేయండి, మైండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఫిజికల్ లెవెల్ ప్రాబ్లమ్స్ భయం అనిపిస్తే మైండ్ లెవెల్, థాట్స్ లెవెల్ ఉంటాయి కదా, మానసికంగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాలి నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మీరు అర్థమైందా, నన్న నేను ధ్యానం చేయట్లేదు, మనసులో ఆలోచనలతో ఎంజాయ్ చేస్తున్నాను, సూపర్ ఆనందంగా ఉన్నాను. అది ఇన్స్పిరేషన్ మనసులో ఉన్న వాళ్ళందరికీ. అర్థమైందా, ధ్యానం చేసి ఆనందం పొందే ఎవరైనా పొందుతాడు, చాలా తక్కువ మంది పొందుతారు. కానీ మనసులో ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది, అందరూ ఇరుక్కునే ఉన్నారు మనసులో. కేవలం ధ్యానం అవసరం లేదు, అవసరం లేదు, జస్ట్ బ్యాలెన్సింగ్. అరే ఇది ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అరే బ్యాలెన్స్ కారా, ముందుకు ముగ్గురు గంటరా అని మీరు మైండ్కి చెప్పాలి. మైండ్ అంటే ఎప్పుడు మంచిగా ఉండు, మంచిగా ఉండు అంటుంది, లేదా చెడ్డ వాళ్ళని చెడుగా ఉండమంటే ఏ మంచిగా ఉండాలి కానీ అంత వద్దు, 33% ఉండాలని మీరు చెప్పండి మైండ్కు. మనసు అనేది పాప, దానికి తెలియదు, తెలిసిన నాలెడ్జే మళ్ళీ చేయమంటూ ఉంటుంది మైండ్. కొత్తది వద్దు అంటుంది, కొత్తది అంటే. సో కాబట్టి గైడ్గా మీరు ఉండాలి, మీ మైండ్గా మీరు కౌన్సిలింగ్ చేయాలి రోజు. ఓకేనా, మైండ్ చెప్పింది గుడ్డిగా ఫాలో కాకండి. మైండ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జే చెప్తుంది, దిస్ ఈజ్ న్యూ నాలెడ్జ్ మీ దగ్గరకు వస్తుంది. ఇది మైండ్ లో రికార్డ్ అయితోంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు రొటీన్ గా రోగోలాగా తెలిసిన రూట్ లోనే వెళ్తారు. మైండ్ తెలిసిందే చెప్తుంటుంది, మీరు అదే చేస్తుంటారు, అదే మాయా. కొద్దిగా ఆగండి, ఇది చెప్పేది మైండ్ చెప్తోంది, ఇది శ్రీధర్ చెప్పిందా మైండ్ చెప్పిందా అనుకోండి. సో శ్రీధర్ ఏం చెప్పాడు ఈ విషయంలో, 33% ఉందని చెప్పాడు. సో కాబట్టి మైండ్ రిమైండ్, ఇక్కడ మంచి అతిగా మంచిగా ఉండమంటున్నావు, తగ్గు నువ్వు, 33% ఉండు నువ్వు అని మైండ్కి మీరు గైడ్ చేయాలి. అట్లాగే చెడు పూర్తిగా అసలే రావట్లేదు థాట్స్, అది కూడా ఇంబ్యాలెన్స్ చేయాలి. కాబట్టి చెడు లే 33% రా అని చెప్పండి. మంచి చెడు రెండు కలిసి అయ్యా చూడండి ఏం జరుగుతుందో. లైట్లు ఎలా, ఫ్యాన్ ఎలా తిరుగుతోంది, పాజిటివ్ నెగిటివ్ కలయిక తోటి ఫ్యాన్ తిరుగుతుందా, ఓన్లీ పాజిటివ్ తోటి తిరుగుతుందా? ఎగ్జాంపుల్ రెండు వరకే అందుదాం, ఫస్ట్ రెండే కనబడతాయి కదా మనకు, మూడోది క్రియేట్ చేయాలి. సో న్యూట్రల్ అనేది, సో న్యూట్రల్ అంటే పాజిటివ్ నెగిటివ్ కాంబినేషన్. సో న్యూట్రల్ అంటే ఏంటి, న్యూట్రల్ స్టేజ్ కు రెండు రకాలుగా రావచ్చు. ఒకటి రెండింటినీ డ్రాప్ చేయడం ద్వారా, నిన్న కరిగిపోవడం సాధన చేస్తే ఏం చేసాం మనం, మొత్తం బాడీని మైండ్ని వదిలేసాం, వదిలేసి లోపలికి ఒక డైమెన్షన్కి వెళ్ళాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను, కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉండాలి. సో కళ్ళు తెరిచినప్పుడు ఉన్న రెండు వ్యతిరేకమైన ఆలోచనలు ఏం చేయాలి, అవి ఎప్పుడూ ఉంటాయి, ఎస్ఆర్నో, చచ్చేంత వరకు ఉంటాయి. కాబట్టి ఉంటాయి అన్నప్పుడు కేవలం యుద్ధమే ఎందుకు, వాటి మధ్యలో కంపల్సరీ ఉంటాయి కదా. సో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేస్తే సూపర్ గా లైట్లు ఫ్యాన్లు ఎందుకు వెలుగవు అంటున్నాను నేను, ఆల్రెడీ వెలుగుతున్నాయి కదా. ఎవరైనా ఇంత చెప్పినా కూడా కేవలం మేము పాజిటివ్ థింకింగ్ లే ఉంటాము అంటే, దయచేసి మీ ఇంటికి వెళ్ళంగానే మీ ఫ్యాన్ లో పాజిటివ్ వైర్ నెగిటివ్ వైర్ తీసేయండి. మీ ఇంట్లో ఉన్న మీ ఆడవాళ్ళు నెగిటివ్ అంటారు, మగవాళ్ళు పాజిటివ్ అంటారు. ఏదైనా అనుకోండి, పర్వాలేదు, ఓ నన్ను నెగిటివ్ అంటారు, మీరు అనొద్దు, సరే మీరే పాజిటివ్ అనుకోండి. మీ భర్తలను చంపేయండి ఇంటికి వెళ్ళాను, మీ ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు అందరిని చంపేయండి, లేదా ఆడవాళ్ళందరూ చంపేయండి. ఎందుకంటే మీకు ఓన్లీ పాజిటివ్ కావాలి కదా, తర్వాత సంగతి మీకు ఓన్లీ పాజిటివ్ కావాలి కదా, ఓన్లీ పాజిటివ్ కావాలంటున్నారు కదా. సృష్టిలో ఎక్కడెక్కడ నెగిటివ్ కనబడదు దాన్ని నాశనం చేయడానికి ట్రై చేయండి. సాధ్యమవుతుందా? మీ బాడీలో ఇన్బిల్ట్గా ఏమున్నాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. టీసీ ఆటంలో వచ్చే ఎలక్ట్రాన్స్ సాధ్యమా? ఇంపాసిబుల్. సో కాబట్టి సొల్యూషన్ ఒకటే. ఏంటా సొల్యూషన్? కంపల్సరీ మూడు ఉంటాయి అన్నప్పుడు ఎందుకు యుద్ధం? వై రాక్షసులు దేవుడిల మధ్యలో యుద్ధం ఎందుకు? ఎన్నేళ్ళు యుద్ధం చేస్తాము, దీనివల్ల పరిష్కారం వచ్చిందా? మంచోడు గెలుస్తున్నాడా? చెడ్డోడు గెలుస్తున్నాడు? ఎవడు గెలుస్తున్నాడు? అంతే. ఓ డైరెక్టర్ సినిమా డిస్ట్రిబ్యూట్స్ నాకు నిన్న చెప్పాను కదా, రాసుకొని వచ్చావా స్క్రిప్ట్? కేవలం మంచి వాళ్ళు ఉండే స్క్రిప్ట్ రాసుకొని వచ్చావా? ఒకసారి మంచోడు గెలుస్తాడు, ఒకసారి చెడ్డోడు గెలుస్తాడు. ఎస్సార్నో పాండవులు విషయం కూడా చూడండి, ఎక్కడైనా చూడండి, మంచి ఆఖరికి గెలిచిన శుభంగా ఆడేస్తారు సినిమాలో. వాడు ఘోరంగా రోగాలతో వస్తాడు, సమస్యలతో వస్తాడు, మంచోడైనా చెడ్డోడైనా. అంటే ఏదైతే నచ్చదో దాని ద్వారానే చచ్చిపోతున్నాడు. ఎస్సార్నో అవునా కదా? సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, మంచి చెడు మధ్య యుద్ధం వల్ల కేవలం అశాంతే మీకు మిగులుతుంది. యుద్ధం ఎప్పుడు అశాంతినే ఇస్తుంది కానీ తృప్తిని ఇవ్వదు. ఎందుకు అంటే ఆ యుద్ధము ఒక రోజులో పూర్తయ్యేది కాదు, ప్రతి క్షణం యుద్ధం కొత్త కొత్తగా క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలిచిందంటే సరిపోలే, తెల్లవారు మళ్ళీ ఇంకో మ్యాచ్ ఏం చేస్తావు? ఎప్పుడు గెలుస్తుందని గ్యారంటీ ఇస్తారా? మొన్న అన్ని గెలిచి గెలిచి మంచి మెయిన్ మ్యాచ్లో తుస్తుమన్నారు ఇండియా వాళ్ళు, అవునా కదా? సో కాబట్టి ఎందుకు యుద్ధమే ఎందుకు? ప్రేమలోకి వస్తే బాగుంటుంది కదా. సాధ్యమవుతుందా అంటే చూడండి, ప్రకృతిని చూడండి. సపోజ్ ఎండాకాలం చెట్టు ఎండిపోతుంది అంటే అనారోగ్యం పాలైనట్టేగా, కానీ బాధపడుతుందా చెట్టు? మళ్ళీ వర్షం పడుతుంది, కొత్త చిగురు వస్తున్నదా లేదా, కొత్త పొటెన్షియల్స్ పుడుతున్నాయా లేదా? మరి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాము? రోగం రాగానే దరిద్రం రోగం అని దాని ఇష్టమైన మందులు వాడి అడ్డమైన పనులు చేసి దాన్ని ఏదో చేస్తున్నాము. ఒకవేళ ఆరోగ్యం వచ్చినా ఇంత దరిద్రంగా ఉంది ఆరోగ్యం, బాగుందా? ఎప్పుడు అనారోగ్యం అంటే భయపడే ఆరోగ్యమే ఉంది మీకు, చేశాను. కానీ నాకుంది ఆరోగ్యం, అనారోగ్యం అంటే భయపడదు. అనారోగ్యం ఆరోగ్యం రెండు ఫ్రెండ్సేనా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటానో, అనారోగ్యం ఉన్నప్పుడు అలాగే ఉంటాను. అది చెప్తాను ఎలా ఉండాలని తర్వాత, ఓకేనా? క్లియర్గా అర్థం చేసుకోండి, ధర్మస్థాపన చేయండి దయచేసి. మీరు రోజు అమ్మవారిని చంపుతున్నారు అంటున్నాను నేను. అమ్మో, ఈ పెద్ద స్టేట్మెంట్. అమ్మవారు అంటే ఏంటి? మళ్ళీ చెప్పండి, డెఫినేషన్ చూడండి. శక్తి, శక్తి అంటే ఏంటి? శక్తులు ఏమి ఉన్నాయి? త్రిగుణాలు అంటే ఎన్ని పాళ్లలో ఉన్నాయి? సమపాళ్లలో ఉండి కలిసి ఏకమైపోయి ఉన్నాయి. ఎస్సార్నో? సో మీరేం చూస్ చేసుకుంటున్నారు కళ్ళు తెరవంగానే? గుడ్ మార్నింగ్ అన్నారు. దరిద్రంగా అమ్మవారిని ముక్క చేశారు మీరు. కాదా? అమ్మవారిలో గుడ్ ఉందా, బ్యాడ్ ఉందా, న్యూట్రల్ ఉందా? మరి గుడ్ మార్నింగ్ అంటే ఏమైంది? గుడ్ డే మీరు కావాలని చూజ్ చేస్తున్నట్టు. బ్యాడ్ ఎక్కడికి పోవాలి?
గుడ్ బ్యాడ్ మార్నింగ్.
దాని బదులు డివైన్ మార్నింగ్ అనుకోండి, డివైన్ లో మూడు ఉన్నాయి కదా. అర్థమైంది లేదా? అది తెలిసిన వాళ్ళ దగ్గర చేయండి సాధన, అందరిలో చేసాం మెంటల్ అయింది అనుకుంటా. ఎందుకంటే ఇందులో న్యూ ఇయర్ లోకి లేదా ఇలా తయారయ్యారు అనుకుంటాను. అర్థం చేసుకోండి నేను చెప్పేది, పాకిస్తాన్ వాడు ఎందుకు తయారాడు? పవిత్రమైన దేశం దగ్గర పక్కకు అపవిత్రమైన దేశం ఎందుకు ఉంటుంది? బికాజ్ పవిత్రమైన వాళ్ళు చేసే ఏదో పని మళ్ళీ అంటున్నాను నేను. లేదా అది కూడా కావచ్చు, అపవిత్రమైన వాళ్ళ ఉండడం వల్ల పవిత్రమైన దేశం ఉంటుంది. సో వాట్ ఈస్ పవిత్రం అంటే మీరు అనుకునేది పవిత్రం అపవిత్రం ఆపోజిట్స్ కాబట్టి మీ దృష్టిలో పవిత్రం అంటే ఏంటి? పాజిటివ్. అపవిత్రం అంటే
నెగిటివ్.
సో ఇండియా వాళ్ళందరూ పవిత్రాన్ని అంటే పాజిటివ్ నే చూజ్ చేసుకుంటున్నారు. ఏం మిగిలింది అక్కడ? మరి ఎవరు తీసుకోవాలి అది? నీ కోరిక, పాజిటివ్ కోరిక తీరడం కోసం నువ్వు వాడు పాకిస్తాన్ వాడు నెగిటివ్ తీసుకుంటే తప్ప మీ కోరిక నెరవేరదు, గుర్తుపెట్టుకోండి. సో పరమాత్మ ఏం చేస్తాడు? ఈ సృష్టిని నడిపిస్తుంటాడు పరమాత్మ, ఇలాంటి వాడు డైరెక్టర్. డైరెక్టర్ ఏం చేస్తాడు? మీరందరు సపోజ్ మీరందరూ మంచోళ్ళు, మీరందరు చెడ్డోళ్ళు అనుకోండి, ఇంకేం ఫామ్ కాలేదు. సపోజ్ ఇలా అందరూ ఉన్నారు, ఏంటి మాకు మంచి పాత్రలు లేవు, మంచి పాత్రలు లేవు అని డైరెక్టర్ని అడుగుతున్నాడు అండి. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆడెవరు? డైరెక్టర్ ఎవరు? మంచోడా, చెడ్డోడా? ప్యూర్. అన్ని ఉన్నాయి కదా, మంచి చెడు, న్యూట్రల్. 33% అంటే డైరెక్టర్ అంటేనే పరమాత్మ అంటున్నా. ఆడించేవాడు, మనం ఆడేవాళ్ళం అనుకుందాము. సో సపోజ్ నేనే అనుకుందాం, సో నేను ఆడించేవాడిని, నేను అన్ని మూడు ఈక్వల్ గా ఉన్నాయి. సో మీరు మీరు అందరు ఏం ఫోర్స్ చేస్తున్నారు, నేను ఎప్పుడు మంచి పాత్రలే కావాలి, మంచి పాత్రలు పోషించాలి, నాకు మంచి పేరు రావాలన్నారు. అంటే ఏం చేసినట్టు ఇప్పుడు నన్ను మీరు హత్య చేశారు నన్ను. నేను ప్యూర్ను కదా, ఒకటే ఉంది నాకు, మూడు ఇక్కడ అంతా ఒకటే కదా ఇక్కడ. కానీ మీరు దీంట్లో ఏం చూస్ చేస్తున్నారు, మంచి చూజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి వరకు ఇక్కడ మంచిగా చూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మంచి ఇచ్చాక ఇక్కడ చెడు ఎక్కడికి పోవాలి, నెరవేరేది ఇంబ్యాలెన్స్, సృష్టి నాశనం అయిపోతుంది. కేవలం మంచి ఉంటే గుర్తుపెట్టుకోండి, కేవలం మంచే ఉంటే సృష్టి ఇంబ్యాలెన్స్ అయిపోయి నాశనం అయిపోతుంది. అందుకే మళ్ళా శివుడు మృతశ్రమించిన విద్య ఇచ్చాడు, మళ్ళీ చెడ్డవన లేపాడు, అర్థం చేసుకోండి ఇక్కడ బాగా. సో మీరు మంచే కోరుకుంటున్నారు, ఏం చేయాలి ఇప్పుడు నేను, తప్పని పరిస్థితిలో ఈ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయే వీళ్ళందరికీ పంపించాలి నేను, లేకుంటే సృష్టి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అర్థమవుతుందా లేదా క్లియర్ గా? సో మీరు మంచివాళ్ళుగా ఉండడం వల్ల, మీకు మంచి ఇవ్వడం వల్ల మీ సంకల్పం నెరవేరాలి, సృష్టి నడవాలి అంటే మరి మీరు మంచి తీసుకున్నారు, మరి చెడెక్కడికి పోవాలి? పరమాత్మ ఏం చేస్తాడు, చెడ్డ వాళ్ళని సృష్టి చేసి చెడ్డ వాళ్ళతో ఆయన పంపిస్తాడు. చెడు మంచి అంటూ ఏం లేదు, బాడీ పరంగా అంతా ఒకటే, కానీ మీ మనసులో ఆలోచనలు ఇలా డివైడ్ అయిపోతాయి. ఉన్నది మంచి చెడు అనుకుంటే 50% మీకు మంచి పంపించాం, కానీ 50% చెడు మిగులుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళందరికీ వెళ్ళిపోతుంది. అప్పుడే మీ కోరికలు తీరుతాయి, మీ కోరికలు తీరుతాయి. ఇక ఏదన్నా జరగండి, వెజ్ వరల్డ్ రావాలని సంకల్పం పెడితే ఏం జరుగుతుంది, వెంటనే నేను నాన్ వెజ్ వరల్డ్ ఉండాల్సిందే అని ఒకటి తయారవుతాడు, ఉన్నాడు ఆల్రెడీ. సో ఇది తయారవడానికి కారణం ఎవరు, ఇద్దరు. నాన్ వెజ్ తింటామని మీరు కూర్చుంటున్నారు, కానీ దానివల్ల వెజ్ వరల్డ్ తయారవుతుంది, లేదా వెజ్ వరల్డ్ మేము వెజ్ వరల్డ్ తయారు చేస్తాం మీరు అంటున్నారు, దానివల్ల నాన్ వెజ్ వరల్డ్ తయారవుతుంది. సో ఇక్కడ లోపం ఎవరిది, ఇద్దరు ఇంబ్యాలెన్సే, ఇద్దరు దరిద్ర సంకల్పాలు పెడుతున్నారు, టోటల్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నారు, పట్టుపట్టి కూర్చున్నారు అంటున్నారు. సో దట్స్ వై నేను నాన్ వెజ్ వరల్డ్ తయారు చేయదలుచుకోలేదు, వెజ్ వరల్డ్ తయారు చేయదలుచుకోవాలి, ప్యూర్ వరల్డ్ తయారు చేయదలుచుకున్నాను. అంటే ప్యూర్ వరల్డ్ అంటే చచ్చిన ఫ్యూచర్ లో మంచి వరల్డ్ ఇంపాసిబుల్, చచ్చినా రాదు, ఎందుకంటే మంచి ఉంటే చెడు ఉండాల్సిందే. హీరో ఉన్నాడా, హీరోయిన్ కాదు విలన్, ఆపోనేట్ కదా విలన్ అనుకుందాం, అర్థమైందా? అయితే మంచి చెడు ఈ ద్వంద్వమైన ప్రపంచం ఉంటుంది, లేదా ప్యూర్ వరల్డ్ వస్తుంది సత్యయుగం అంటున్నారే, ఆ సత్యయుగంలో ఏముంటుంది, మూడు సమపాళ్లలో ఉన్న ప్యూర్ వరల్డ్, ప్రేమ స్వేచ్ఛ ఆనందంతో కూడుకున్న ఒక ప్రపంచం రాబోతోంది. ఆ వరల్డ్ ఎప్పుడు సాధ్యమవుతుందంటే నేను చెప్పింది చేస్తేనే, మంచిగా ఉంటే ఇంపాసిబుల్ రానే రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉంటేనే కదా ఇక్కడికి వచ్చేది ప్రత్యక్షమయ్యేది, ఇక్కడ చెడు ఉంటేనే కదా ఏకత్వంలో చెడు ఉంటేనే కదా ద్వంద్వంలో ప్రత్యక్షమయ్యేది, ఏకత్వంలో మంచి ఉంటేనే కదా ప్రత్యక్షమయ్యేది. సో పరమాత్మలో ఈ మూడు గుణాలు సమపాళ్ళలో ఉన్నాయి కాబట్టి ఆయనకు రాగద్వేషాలు ఉండవు, అర్థమైంది కదా? సో కాబట్టి దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాను, దయచేసి మంచి పత్రుని వదిలేయండి, మీకు మంచి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మంచి 33% ఉంచుకోండి, చెడుకు కూడా స్థానం ఇవ్వండి, తటస్థంగా కూడా ఉండండి, ఈ మూడు గుణాలను ఉపయోగించుకోండి, లేకుంటే మీరు బ్రతకలేరు. కేవలం మంచిగా ఉండడం సాధ్యం కాదు ఈ ప్రపంచంలో, మీరు ఇలా మంచిగా ఉంటే అన్ని లాక్కొని పిక్కొని పోయేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, అవునా కదా? మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చెడు పాత్ర వేయాలి అవసరం ఉంటే, కామ క్రోధ లోభమోహ మదమత్సరాలనే చెడు గుణాలు మీకు ఉండవలసింది అంటున్నాను నేను. మీరు కొలిచే అమ్మవారికి చెడు గుణాలు ఉన్నాయా లేవా? అమ్మవారికి కోపం ఉందా లేదా? ఉగ్రరూపం దాల్చిందా లేదా? విష్ణుమూర్తి ఉగ్రరూపం దాల్చాడే లేదా నరసింహావతారము? మరి ఎందుకండి అంత కోపం, శాంతంగా సాల్వ్ చేయొచ్చు కదా ప్రాబ్లము, చెప్పండి ఎందుకు చేయలేదు శాంతంగా? మీరేమో శాంతంగా ఉండమని చెప్తున్నారు, మనం ఒకే దేవుడే శాంతంగా లేడు, దరిద్రుడు ఉన్నాడా? సారీ దేవుని దరిద్రుడు అనుకోవద్దు, 33% తిట్లు అలవాడు దేవుని కూడా. ఆయన ఏమనుకోండి, మా తాతనే కదా చెప్పారు కదా నిన్న, ఆయన ఏం ఫీల్ కాడు, మీకే కొద్ది కోపం రావచ్చు, మీరు రాని పర్వాలే, మీరు కూడా తిట్టాలి. నిజమైన భక్తుడే తిడతాడు దేవుడిని, లేదా అజ్ఞాని తిడతాడు. నేను భక్తుడిని ఒకప్పుడు భగవంతుడికి, తిట్టంగానే వచ్చాడు అంతవరకు రాలేదు, పోయిన రాలేదు
అప్పుడు కూడా రాలేదండి, రాజు తిట్టడం రాజు ప్రత్యక్షమేడు, అప్పుడేదో పాపం అవుతుంది రామదాస్ కి,
ఆడికి వచ్చాడు నాకు రాలేదు అంటే వచ్చాడు. ఏదైనా కానీ మొత్తానికి పొగిడినంతసేపు రాలేదు, తిట్టంగానే వచ్చాడు. ఎందుకంటే భగవంతుడు కూడా పొగడుతకు లొంగుతాడా, మీలాగా వెరిగోడు అనుకుంటున్నారా ఏంటి? పొగుడుతకులు ఉండేవాడు కాదు భగవంతుడు. పొగడతలు తిట్లు రెండింటిని సంబంధం స్వీకరించేవాడు పరమాత్మ. అర్థమైందా? సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి హిందువులుగా ఉండకండి, అంటే ముస్లింలుగా ఉండమని చెప్తున్నానా? నో, ప్యూర్ గా ఉండండి. హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నిటికీ అతీతంగా మీరు జీవాత్మలు ఆత్మలుగా ఉంటూ అందరు మీరు మొత్తం శక్తిని మీరే తీసుకోండి. దయచేసి మంచిగా చెడుగా విభజించకండి. ఒకవేళ విభజించిన ఆ మొత్తం శక్తి మీరు పెట్టుకొని ఫస్ట్ మంచి నువ్వు రావే, తర్వాత చెడు రావే, తర్వాత న్యూట్రల్ రావే, మూడు మీరే అనుభవించండి. మీ వల్ల ఒకళ్ళు చెడ్డవాడు తయారవుతున్నాడు గుర్తుపెట్టుకోండి. మీరు మంచివాళ్లే అనుకుంటే మీ వల్ల ఒకడు నాశనం అయిపోతున్నాడు, దానివల్ల మీరు అసంపూర్ణంగానే ఉంటారు. ఎప్పటికైనా మళ్లీ పరమాత్మ ఏం చేస్తాడు, ఒక డైరెక్టర్ ఏం చేస్తాడు, మీకు అన్ని విద్యలు నేర్పించాలి కాబట్టి మీకు కూడా చెడు గుణాల ఆలోచనలు పంపిస్తాడు. మీరు మూడు గుణాలలో నిష్ణాతులు అయితే తప్ప పరమాత్మ సిద్ధికి చేయలేరు, ముక్తి రాదు. కాబట్టి ఎలాగైతే పాజిటివ్ కావాలని బలవంతం పెట్టారో, బలవంతం పెట్టి పరమాత్మను అడుక్కున్నారో, బలవంతంగానే పరమాత్మ మీకు నెగిటివ్ కూడా ఇస్తాడు. సమస్యలు తప్పదు, సృష్టి బ్యాలెన్సింగ్ లో భాగంగా ఇవన్నీ జరుగుతాయి. లేదు, నన్ను పరమాత్మ నన్ను నడిపించాల్సిన అవసరం లేదు, నా జీవితాన్ని నేనే నడిపించుకుంటానని మీరు సంకల్పిస్తే బికమ్ ది డైరెక్టర్, డోంట్ బికమ్ పార్టిసిపెంట్. అంటే డైరెక్టర్ అయిపోయి స్వచ్ఛమైన శక్తిని అతిథిస్ గా తీసుకొని మీరు ముక్కలుగా విభజించుకొని మీ లోపలే ఒక తర్వాత ఒకటి అనుభవించండి, పర్వాలేదు. అప్పుడు పరమాత్మకు మీకు ఏ పని లేదు మీ వల్ల, ఎందుకంటే ఇండిపెండెంట్ అయిపోయారు మీ పిల్లలు, మీకు సృష్టి చేసే అర్థమైపోయింది, మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు, మీరు స్వచ్ఛమైన శక్తిని తీసుకుంటున్నారు, మీకు మీరే మీ జీవితాన్ని నడిపిస్తుంటే అప్పుడు పరమాత్మకమైన పని ఉంటుందా మీ వల్ల? హాయిగా ఆనందంగా ఎగిరి గంతులేస్తాడే, నా పిల్లలు ఇండిపెండెంట్ అయిపోయినారని ఆనందపడతాడు. ఆ ఇండిపెండెంట్ అవ్వడం అంటే మూడు గుణాలను కలిసి ఉన్న స్వచ్ఛమైన శక్తిని అతిథి గా ఉపయోగించుకోగలడం, లేదా విడిగా ఉన్నా పర్వాలేదు ఇట్లా ఉపయోగించుకోండి. ఇలా ఐదు వేళ్లకు పవర్ ఉంటుంది, లేదా ఇలా అన్న పవర్ ఉంటుంది, అవునా కదా? సో విభజన వరల్డ్ లో ఉన్నాం కాబట్టి ఒకసారి కోపంగా డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఇలా ఉపయోగించుకోండి లేదా ఇలా ఉపయోగించుకోండి. సో మూడు గుణాలను ఉపయోగించుకొని మీ జీవితాన్ని నడిపించండి, లేదా ఆ మూడు గుణాలను కలిపి 33% చేసి కలిపి ఏకం చేసి అలా ఉపయోగించుకోండి. రెండు వేదాలుగా మీరు అద్భుతాలు చేయగలుగుతారు. అర్థమైంది కదా? మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అంటే ఇప్పుడు ఏంటి? సరి అయిన సంకల్పం పెట్టకపోవడమే. సరి అయిన సంకల్పం పెడితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంటే ఏంటి? మానసికంగా ఏమనాలి? నెగిటివ్ ఆలోచనలు వస్తుంటే ఏ రా ఉండు, మనసులోనే ఉండు, కానీ 33% ఉండు అని ఎగిరి గంతులేస్తుంది నెగిటివ్ ఎనర్జీ. మీ లోపల కూడా ఒక హాయిగా అనిపిస్తుంటుంది, చూడండి మీరు పెట్టి చేసి చూడండి. కొద్దిగా ఎరకలా ఉండండి, మైండ్ చెప్తుంటుంది రా థాట్స్ రావద్దని, ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ వద్దంటుంది, కానీ ఉండాలి. ఆలోచించండి, నెగిటివ్ థాట్ లేకుంటే ఏమవుతుందో. గుడ్డిగా నమ్మేస్తారు చాలా మంది, గురువులను నమ్మి ఘోరంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఆ టైంలో మీకు నెగిటివ్ థాట్స్ రాలే, వచ్చుంటే ఒక అనుమానం చూపుండుంటే ఎవడో చెప్పాడు 100% సరైనది కావాలని. కావాలి ఎప్పుడు కావాలి? వాడి గురించి మొత్తం తెలుసుకున్నాక. ఎదవల్లాగా ఎవడు బట్టి వాడు సరెండర్ అయిపోతారా? ముందు టెస్ట్ చేయాలి. నమ్మొద్దు గుడ్డిగా, నన్ను కూడా నమ్మకండి, నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా గుడ్డిగా నమ్మకండి, చేసి చూడండి. చేశాక సరెండర్ నాకు కావాల్సిన అవసరం లేదు, నీకే వచ్చేస్తుంది రిజల్ట్. ఇంకేముంది మొత్తం లీక్ చేసి పడేసాం కదా మొత్తం జ్ఞానము. సరెండర్ కావాల్సిన అవసరం లేదు ఇంకొకటికి. మూడు గుణాలు ఉపయోగిస్తే మీకు రిజల్ట్ వచ్చింది, నాకు నా అవసరం ఏముంది? దాన్ని ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళిపోండి, ఇక సరెండరే అవసరం లేదు. అర్థమైంది కదా? సో క్లియర్ గా అర్థం చేసుకోండి. మీరు సంకల్పం కరెక్ట్ గా పెట్టండి, ఏ సమస్య నాకు ఆరోగ్యం కావాలి అన్నారా, వెంటనే ఆరోగ్యం చెప్పండి. మై డియర్ అనారోగ్యం, ఆరోగ్యం 33% ఉండు, ఆరోగ్యం 33%, మూడు కలిసిన ఆరోగ్యం కావాలి నాకు అనుకోండి. మూడు కలిస్తే ఒక ఆరోగ్యం ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే మీరు సపోజ్ మీ అందరూ ఆరోగ్యవంతులే కదా. ఇప్పుడు ప్రజెంట్ గా ఏం రోగం లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉందా? సరే, ఆ పిల్లోడు ఆడుకుంటున్నాడు, చెంగు చెంగు ఎగురుతాడు, వాడికి ఏం హెల్త్ ప్రాబ్లం లేదు. ఉన్నాయనుకుందాం, సపోజ్ మీకు ఏ ప్రాబ్లం లేదనుకుందాం, మీకు బాగానే ఉందనుకుందాం, కానీ ఇది సరి అయిన ఆరోగ్యం కాదు అంటున్నారు. ఎందుకు? ఈ ఆరోగ్యము అనారోగ్యం అంటే భయం ఉందా? ఆరోగ్యం ఫ్రెండ్, అనారోగ్యం అంటే భయమే ఉంది. ఎప్పుడు వస్తుందో అని టెన్షన్ ఉంది. పక్కోడికి క్యాన్సర్ వచ్చి నాకు వస్తుందేమో అని ఆలోచన. సో ఈ దరిద్రం ఆరోగ్యం ఎందుకండి? ఎప్పుడు అనారోగ్యంతో చూసి భయపడుతుంటుంది. నేను చెప్పే అనారోగ్యం ఆరోగ్యం అలాంటిది కాదు. అనారోగ్యం అంటే విశ్వాసం, బ్యాక్ ఇది వచ్చే సాయం చేయడానికే. జస్ట్ ఎండాకాలం చెట్లాగా ఎండిపోకూడదు కావచ్చు, బట్ కొత్త పొటెన్షియల్స్ పుడతాయి, కొత్త చిగురు వస్తుంది, కొత్త ధనం ఉంటుంది అనే ఆ ఫీలింగ్ లో ఉండే ఆరోగ్యం. ఇంకా చెప్పాలంటే నేను చెప్పినట్టు చేస్తే బాడీలో అణువణువున ఆనందం ప్రవహిస్తుంది, అది దివ్యమైన ఆరోగ్యం అంటే. ఈమెకు ఆరోగ్యం ఉంది కావచ్చు కానీ ఆనందం లేదు. నేను చెప్పింది చేస్తే ఆనందం ప్రవహిస్తుంది, అణువణువు పులకిస్తుంది, సూపర్ గా ఉంటుంది లైఫ్, అది దివ్యమైన ఆరోగ్యం. ఆ ఆరోగ్యం కావాలి, మామూలు ఆరోగ్యం వేస్ట్.
బికాస్ ఆ టెన్షన్ అర్థమైంది
కదా. సో మానసికంగా మీరు నేను చెప్పినట్టు సంకల్పం పెట్టండి, ప్రతి విషయంలో పెడితే మీకు డెఫినెట్ గా చూడండి, మానసికంగా ప్రశాంతంగా ఉండడం కాకుండా మనసులోకే దేవుడు ప్రవేశిస్తాడు. పరమాత్మ కోసం ఎక్కడికో చేరాల్సిన అవసరం లేదు, మనసులోకి రావాలి పరమాత్మ, అది టాలెంట్. ఎప్పుడు వస్తాడు పరమాత్మ మనసులో? సమపాళ్ళలో ఉండాలి, కలిసేకం అయిపోవాలి. కలవట్రా ఎంకరేజ్ చేయండి, కావాలి చాలు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వస్తుంటే ఇలా చేసి చూడండి, ఎంత బ్యాలెన్స్ ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీకు. బికాజ్ మీరు దేన్ని అంచిపెట్టట్లే, అన్నిటిని పైకి రమ్మంటున్నారు, అన్ని కలుపుతున్నారు. అర్థమైందిగా. సో కాబట్టి ఇప్పుడు మనసు ద్వారా మీరు దైవం దగ్గరికి ఎలా చేరాలనేది తెలుసుకున్నారు. అర్థమైంది కదా, మనసు డీలింగ్ అర్థమైంది కదా. మూడు రకాల ఆలోచనలు ఉంటాయి, మూడు ఈక్వల్ గా ఉండాలి. మూడు రకాల ఆలోచన రాకుంటే రమ్మని చెప్పండి, వ్యతిరేక ఆలోచన రమ్మని చెప్పండి, కలపండి, 33% లో పెట్టండి.
యూట్యూబ్ లో న్యూ ఎనర్జీ నాలెడ్జ్ వినడం కోసం శ్రీధర్ న్యూ ఎనర్జీ ఛానల్ ని సెర్చ్ చేయండి. SREEDHARNEWENERGY.
ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ newenergy.co.in. బై.